ఇప్పుడు మనం తల ఉంచుకుని నిలబడదాం. ప్రభుని యేసు, మేము కేవలం నమ్మిక మాత్రం ఉంచున్నాం, నమ్మము అని నీవు మాకు చెప్పి ఉన్నావు. మేము ఇప్పుడు నమ్మి ఉన్నాం. మేము దేన్నైతే విన్నామో, దేనైతే చూచున్నామో, అట్టిదేదైతే మా విశ్వాసానికి లంగరు వేసినదో, దాని కొరకై మీకు ధన్యవాదాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఎవరైతే అక్కడతో ఉన్నారో అట్టి వారికి పరిచయం చేయడం కొరకై నీవు అనుగ్రహించిన మరో తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, నీ యొక్క వాగ్దాన ప్రకారంగా ఈ రాత్రి మా యొక్క అక్కలను తీర్చమని నిన్ను ప్రార్థిస్తున్నాం. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ప్రభు యేసు సువార్తతో మరలా ఈ రాత్రి వేళ తిరిగి మందిరానికి వచ్చిన దాన్ని బట్టి మేమెంతగానో సంతోషిస్తున్నాం. నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చాను. ఇప్పుడే మెషిగ నుండి వచ్చి ప్రత్యేక అవస్థను బట్టి అలా జరిగినది. ప్రభు ఆమెకి అద్భుతకరమైన విషయాన్ని చేశాడు. ఆహా, ఆయనకు అన్ని విషయాలు కూడా బాగా తెలుసు. ఆయనకు చెప్పనవసరం లేదు, ఆయనకు తెలుసు. అది ఏమైతే కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకొరకే మనం ఎంతో కృతజ్ఞులమంటున్నాము. ఇక్కడికి రావడానికి ప్రజలు పగలంతా ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి అందుకొరకై కూడా మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. సరే, మరవద్దు. ఈ టేప్ తిరుగుతుందా? నిదానంగా. సరే, ఈ వారపు కూడికలు మరవద్దు. బుధవారం రాత్రి, రానున్న ఆదివారం ఉదయం, ఆదివారం రాత్రి ఇరుకు పొరుగు వారి మధ్య మీరు ఉన్నట్లయితే ఇక్కడున్న మిమ్మల్ని సంతోషంతో చేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను ఏ మార్గం వెళ్తున్నప్పటికీ నా కొరకు ప్రార్థించండి. నేను తిరిగి త్వరగా వస్తానని నిరీక్షిస్తున్నాను. మీరు నాయన చూపిన దయ కొరకు, జ్ఞాపికల కొరకు నేను మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. జార్జియాలోని చిన్న సంఘములో నుండి ఇప్పుడే ఒక సహోదరుడు సూటు బట్టలు నాకు పంపించారు. అదెంతో ఆశ్చర్యం. గత వారం నేను సెలవుల్లో ఉన్నటువంటి కెంటుకు వారికి నేను ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. మన కొరకు ప్రభు చేసిన ఘనమైన కార్యాలను, ఆయన బలమైన హస్తాన్ని మనం చూశాము. న్యూయార్క్ కూటమిలోకైతే నేను వెళ్తూ, నేను తిరిగి వస్తూ, నేను త్వరలో మిమ్మల్ని చూస్తానని నిరీక్షిస్తున్నాను. అది సహోదరి విక్కీ యొక్క స్టోన్ చర్చిలు, నవంబర్ 12 అనుకుంటాను. కొన్ని దినాలకు ముందుగానే మేము ఇక్కడ ఉంటాము. అటు తర్వాత తిరిగి వెళ్తూ లూసియానాలోని ష్రీపోర్ట్ లో సోదరు జాక్ మోర్ తో, అది ష్రీపోర్ట్ లో కృతజ్ఞతా కూడిక వారు చేశారు ప్రకటనలో. అక్కడ బులెటిన్ బోర్డులో అది ఉంటున్నది. అటు తర్వాత క్రిస్మస్ తర్వాత దక్షిణాదిన కొంతమంది స్నేహితులతో ఉంటామని ఆశిస్తున్నాను. జనవరిలో ఫీనిక్స్ లో ఉంటాం. అటు తర్వాత విదేశీ కూటమిల ఆహ్వానాల కొరకు ఎదురు చూస్తాం. కనుక విదేశీ కూటమిల కొరకు సంసిద్ధత పడతాం. గత ఈ నెల నుండి సహోదరు బోర్డర్స్ మొదలగు వారు సంపూర్ణ ప్రపంచ యాత్ర కొరకు ఉత్తర పత్రికలు చేస్తున్నారు. అవి పూర్తి కాగానే ఇక పరిస్థితులు మీరు చూడాలి. జనులు అద్భుతకరంగా అక్కడ ఉన్నారు. వారి భవనాల్లో ఉంచలేం, బయట భూప్రదేశంలోనే వారిని కూర్చునిబెట్టాలి. ఆ తర్వాత వారు ఎక్కువైపోతారు, ఊహించలేని సంఖ్య అయిపోతుంది. 5 లక్షలకు మించిపోతారు. ఒక కుటుంబంలోనే 60 లేని ప్రజలు వస్తారు. అనేక దినాలకు ఎంతమంది వస్తారో తెలియదు, కానీ ఒక్క పూట కూడికే అలా వస్తారు. 6 వారాలకు ఎంతమంది హాజరవుతారో సహజంగా సువార్తికులు లెక్క పెడతారు. చూసారా? అయితే ఆ దినమంది ఎంతమంది వచ్చారో వారినే మేము లెక్క పెడతాం. అంటే ఒక్కసారికి కొన్ని కొన్నిసార్లు వారిని కూర్చోబెట్టే స్థలం ఉండదు తెలుసా. స్థలానికి బయట వారిని ఉంచుతాం. కుంభవర్షాలు, వర్షాలు కొన్ని ఋతువులలో మేము అక్కడికి చేరాలి. అక్కడ ఆ దినులైన ప్రజలు కూర్చుంటారు. స్త్రీలు వారి వెంట్రుకలు కిందకు వేడాడ వేసుకుని మంచిగా వస్త్రాలు ధరించిన వారై వర్షంలో దినమంతా కూర్చుని ఉంటారు. వర్షం కుండపోతగా పడుతున్నప్పటికీ, మెరుపులు, ఉరుములు, తుఫాను, దెబ్బలు తగులుతున్నప్పటికీ ఒకరికొరకు ఊగుతూ కూర్చుంటారు. నేను వెళ్లి ప్రార్థించే వరకు అక్కడే ఉంటారు వారు. చూశారా? దేవుడు అలాంటి విశ్వాసాన్ని ఘనపరుస్తాడని తెలుసా? ఆయన అలా చేస్తాడు. దేవుని ఘనత కొరకై నీవు ఆయన కొరకు ఒకటి చేయాలి. అవునా? నీవు ఆయనకు చూయించు. అన్ని కలిగిన వారు వారికి అప్పజెప్పడుకోవడం చాలా సులభం. దాని గురించి వారికి ఏమీ తెలియదు. చూశారా? నీవు పొందుకోవాలి. వరం ఉచితమే, అది వాస్తవమే. అయితే నువ్వు పొందుకోవలసి ఉన్నది. అది అలా కనిపిస్తుంది తెలుసా? వారు చెప్పినట్లుగా నీ వెండి గడ్డతో పుట్టినప్పటికీ నీవు అభినందించడం అవసరం లేదు. మీరు దీన్ని వినియుంటారు. అయితే మీరు దాని కొరకు శ్రమించినట్లయితే దాని విలువను మీరు అభినందించవచ్చును. ఇక్కడ టేపుల్లో ఉన్నటువంటి మీరు, సరే, ఈ ఉదయం నేటి ఉదయ వర్తమానం నా పరిచయం అంతట్లో కూడా ఉత్తమ ఉన్నత శ్రేణి వర్తమానం అవుతున్నది. చూశారా, నా యొక్క పరిచయం అంతట్లో కూడా గంభీరమైన వర్తమానం అది. అది ఎలాగ వచ్చినది? ఒకనొక దిన నేను చెప్తాను. నెలలు నెలలు నెల తరబడిగా ఆ ఒక్క వర్తమానం వచ్చే వరకు ప్రతిదీ కార్యాన్ని దాల్చినప్పుడు అది నాకు తెలుసు. దాని యొక్క సమయాన్ని అది దిగగొట్టినది. చూశారా, ఇప్పుడు గురుతంటే మీరు దాన్ని గ్రహించుంటారని నేను నిజంగా నిరీక్షిస్తున్నాను. చూశారా, రక్తం పూసినటువంటి సూచన లేక మరకై ఉంటుంది గురుదు అనగా. దేవుడు కోరినటువంటి అడిగినటువంటి మూల్యం అది. యేసు తన స్వరక్తాన్ని చెల్లించడం ద్వారా ఆ మూల్యమును లేక ఆ వెలను ఆయన చెల్లించున్నాడు. అది ఆయనే చేశాడు. అది తర్వాత ఆయన ప్రాణములు వండి పరిశుద్ధాత్మ వచ్చాడు. మరి నీ కొరకై రక్తం చెల్లించినప్పుడు నీ వెల చెల్లించబడినది అనుదానికి గురుతు పరిశుద్ధాత్మ ఉంటున్నది. దేవు నిన్ను అంగీకరించాడు. మరి అదే గురుతు, గుర్తుంచుకో, అదే గురుతు. గురుతంటే ఎరుగునటువంటి అనేకులు ఉన్నారు. ఎవరు ఎరుగిన దాన్ని నీవు ఎరుక చేయవలసినది సుమా. చూశారా, తద్వారా అందరూ దాన్ని పొందుకుంటారు. రక్షణ గుర్చి బోధించుటగా బోధించాలి. ప్రతి ఒక్కరికి రక్షణ అని మనం బోధించవలసినది. అయితే అది అందరికీ కాదు అని మనకు తెలుసు. ప్రతి ఒక్కరికి దైవిక స్వస్థత మనం బోధించవలసి ఉన్నది. ఆయనను అది అందరికీ కాదు అని మనకు తెలుసు. గమనిస్తున్నారా, జగదుత్పత్తికి ముందే ఎవరైతే విమోచన గంధమందు ఉన్నారో వారిని రక్షించడానికి యేసు వచ్చాడు. వారిని రక్షించడానికే ఆయన వచ్చాడు. వారెవరు నాకు తెలియదు. అవునా, ఎవరి కొరకైతే అని నీవు చెప్పే వరకు ఎవరికీ విశ్వాసం ఉండదు. అది దేవుడు వారిని పిలిస్తేనే గాని ఎవరు ఆయన వద్దకు రారు. అది సత్యం. కనుక రక్షణ పొందలేని వారు అనేకులు ఉంటారు. అది మనకు తెలుసు. ప్రపంచం ప్రారంభము కాకమునుపే దేవుని కథ తెలుసు. వారు రక్షణ పొందరని ఆయనకు తెలుసు. స్వస్థత పొందుకోలేని వారు అనేకులు ఉంటారు. చూశారా, అనేకులు స్వస్థత పొందలేరు. దాన్ని వారు గ్రహించలేరు. అదేంటో వారికి తెలియదు. అనేకులు అలాంటి వారు ఉంటారు. అయితే అది అందరికీ మనం బోధిస్తాం. ఎందుకంటే అతడు ఏ వ్యక్తియో మనకు తెలియదు. మనకు అసలు తెలియదు. అయితే అది ఎవరై ఉన్నారో వారు మాత్రమే. అయితే కొంతమంది అయితే ఆ విశ్వాసాన్ని గ్రహించలేరు. గుర్తు కూడా గుర్తును గుర్చి మనం అంతా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు గుర్తు యొక్క ప్రత్యక్షత చూశారా, కొన్నిసార్లు దాన్ని మనము అనుమతి ఇచ్చాము. లూథరన్ వారు వాక్యం అంగీకరించడం ద్వారా, క్రీస్తును సంరక్షకునిగా అంగీకరించడం ద్వారా దానికి అనుమతి ఇచ్చారు. మెథడిస్ట్ వారు చెప్తారు, కేకలు పెట్టడానికి మీరు ఎంతగానో ఆనందిస్తారో అలాగూ. అది అదే పెంతికొస్తూ వారు చెప్తారు, భాషలు మాట్లాడితే అప్పుడు మీరు దాన్ని పొందుకున్నారని చెప్తారు. ఇదంతా కూడా అబద్ధమని మనం తెలుసుకున్నాము. చూశారా, గురుతు గురుతేవుతున్నది. అది వినగా నీవు క్రీస్తు ఒకటైపోవడం. చూశారా, ఆయన జీవం మీలో ఉండుట, ఆయన సొంత జీవం మీలో పనిచేయుట, అది పరిశుద్ధాత్మ. అది పేదవారు కానివ్వండి, ధనికులు కానివ్వండి, దాన్ని ఎవరు పొందుకున్నప్పటికీ వారికే. గుర్తుంచుకునండి, గురుతు అనగా నీవు రైలు బండి రహదారి కంపెనీకి వెళ్తావు. నీ ప్రయాణమును చెల్లింపు నీవు కొంటావు. ఒక వెల ఉంటుంది, ఒక ఖరీదు ఉంటుంది. ఈ బస్సు దాన్ని వెళ్లడం లేక రైలు మార్గం వెళ్లడం 50 సెంట్లు పడుతుంది అనుకోండి. ఇక్కడ నుండి చార్లెస్ టౌన్ ఇండియానాకు 50 సెంట్లు అవుతుంది. దాని కొరకు కంపెనీ గుర్తు ఏర్పరుస్తుంది. చూశారా, విషయం ఏంటంటే నీ వెళ్ళాలి లేదా ఒకరి నీ కొరకు వెళ్లి నీ ప్రయాణపు ఖర్చును 50 సెంట్లను చెల్లించవలసి ఉంది. ఆ రైలు బండి ఎక్కడికి వెళ్తుందో ఆ గమ్యం చేరేవంత వరకు నీకు హక్కు కలిగిటుంది. గురుతును వారు నీకిస్తారు. చూశారా, అది నీకిస్తుంది. అదే గురుతు. ఇప్పుడు ఈ విషయంలో రక్తమే గురుతు. అక్షార్థంగా చూసినట్లయితే అది పూయవలసినది. ఎందుకంటే అది ఒక జంతువైన గొర్రె పిల్ల రక్తం. అది వారు కలిగినదంతా కేవలము రసాయనికమే. కనుక రక్తములున్న ప్రాణము ప్రాణం వెళ్లిపోతుంది. కనుక రక్తం చిందించబడినది. చూశారా, ప్రాణం వెళ్లిపోయినది. అయితే అది తిరిగి విశ్వాసం మీదకి రాలేదు. ఎందుకు చేతనంటే అది ఒక జంతువు కాబట్టి. అయితే ఒక సంపూర్ణమైన అర్పణ ఉన్నదని, ఆ ఒకటి రాబోతున్నదని ఒక మంచి మనస్సాక్షిని గుర్చేది మాట్లాడుతున్నది. అటువంటి సంపూర్ణత గల ఒకరిని సంశుద్ధ చేయడం కొరకై ఆకాశానికి సృష్టికర్తన దేవుడే అర్పణగాను తీర్పరిగాను నిర్ణయకర్తగాను ఉత్తరవాదిగాను ఆయను. అవునా, ఆయన అర్పణగా ఆయను. ఆ తర్వాత దేవుడైన ఆయనలో నుండి జీవం బయలు వెళ్లిపోయినది. అక్కడ ఆ వాక్యం వచ్చి నేను వారికి నిత్యజీవం అనుగ్రహించదను అని చెప్పబడుతుంది. నేను గొప్ప విద్యావంతులతో మాట్లాడుతున్నాను, నాకు తెలుసు. ఇద్దరు ముగ్గురుట నేను గమనిస్తున్నాను. గ్రీకు భాషలో చూడండి, ఇలా ఉంటుంది. గ్రీకు భృంగి భాషలో ఆ మాట జో అని ఉన్నది. జడ్ ఓ ఈ అనగా గ్రీకు తర్జుమాలో దేవుని యొక్క స్వంత ప్రాణము అని అర్థం. నేను అతనికి జోయ్ నా సొంత ప్రాణం పెట్టుదును. క్రీస్తు దేవుడు ఒక్కటే, తరువాత క్రీస్తులో ఉన్న ప్రాణము పరిశుద్ధాత్మ, మూడవ వ్యక్తి కాదు, పరిశుద్ధాత్మ రూపమున ఒకే వ్యక్తి ఆయన. నీ జీవితానికి ఒక గుర్తుగాను, నీ ప్రయాణపు ఖర్చు చెల్లింపబడినందుకు ఒక రుజువుగాను, నీవు అంగీకరించబడినందుకు ఒక గుర్తుగాను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. పరిశుద్ధాత్మ వచ్చే వరకు కూడా ఆ రాజమార్గాన్ని నీకు అనుమతి లేదు, బస్సు మార్గాన్ని నీకు అనుమతి లేదు. ఈ గుర్తు నీవు చూపించగలిగినంత వరకు, అనగా గుర్తు అనగా చెల్లింపు ఖర్చును చూపే వరకు అందులోకి వెళ్ళటానికి నీకు అనుమతి లేదు సుమా. మరి ఇప్పుడైతే రక్తము చెల్లించబడినదని, అది నీకు పోయబడినదని, నీ కొరకు మూల్యము ఖర్చు చెల్లించబడినదని, ఇంకా రక్తము నీకు పోయబడి నీవు అంగీకరించదని నిదర్శనంగా నీవు గుర్తును కలిగి ఉంటున్నావు. విడదని పొందుకో. ఆహా, ఎంతటి భాగ్యము! ఇలాంటి నిదర్శనం లేదు, చూశారా? మీరు అనవచ్చు, చూడబడి హేమ్, అది నీ మనస్సులో ఉన్నదని భావిస్తున్నాను, నేనెందుకు తెలుసుకోవాలి అని మీరు అడగవచ్చు. చూశారా, క్రితం నీవేమై ఉంటున్నావో నీవు చూచుకో, నీవేమై ఉన్నావో చూడు, అక్కడ నీవు తెలుసుకుంటావు. చూశారా, ఈ గుర్తు పోయబడిక మునుపు నీవెలాగున్నావో, పోయబడిన తర్వాత నీవెలాగున్నావు, క్రితముని యొక్క కోరికలు ఎలాగున్నవి, ఆ తర్వాత నీ యొక్క కోరికలు ఎలాగున్నవి, అలాంటప్పుడు గుర్తు నీకు పోయబడిందో లేదో నీవే తెలుసుకుంటావు. ఇవన్నీ కూడా వాటికవే దానితో కలిసిపోతవి. చూశారా, భాషలు నిదర్శనమని మాట్లాడటం కాదు. నేను భరిస్తాను, ఒక జత చెప్పులు కొంటాను. భాష చెప్పులో ఉండదు, అది చెప్పుతో కలిసి ఉంటుంది. అవునా? అలాగే గుర్తు కూడా, గుర్తు క్రీస్తై ఉన్నాడు. అయితే భాషలు మాట్లాడట, దయ్యాలు వెలగుట, బోధలు చేయుట, అదేమైనప్పటికీ అవన్నీ కూడా రుజువులే. అది అక్కడున్నది, అది అది కాదు సుమా. చూశారా, అది దాని యొక్క ఒక వరం. అది సహోదర బ్రహం, నేను ఒక బహుమతిని ఇస్తాను అని మీరు అనవచ్చు, అని అది నేను కాదు, నా యొక్క వరము లేక బహుమతి మాత్రమే. అవును కదా? భాషలు పరిశుద్ధాత్మక వరము లేక బహుమతి. అది పరిశుద్ధాత్మ కాదు, అది పరిశుద్ధాత్మ యొక్క బహుమతి. దయ్యము అలాంటి వాటిని దేనిను అనుకరణ చేయగలదు, అయితే అది పరిశుద్ధాత్మ కాలేదు. చూశారా, ఇలాంటి వరాలను అతను అనుకరణ చేయగలడు, అయితే అతను పరిశుద్ధాత్మ కాలేడు. రక్తం పూసినటువంటి గుర్తయి ఉన్నది పరిశుద్ధాత్మ, ఎందుకంటే అది విమోచన గ్రంథం నుండి మార్గం అంతట్లో కూడా రక్తాన్ని అనుసరిస్తూ ఉన్నది. చూడండి దాన్ని, అది ఆయన రాకడ యొక్క ఉద్దేశం. ప్రతి యుగంలోనూ కూడా ఆయన వెంబడించేది అదే, అది ఉద్భవన కొరకై ప్రతి యుగంలోనూ ఆయన దాన్నే వెంబడించాడు. మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేరు. సంపూర్ణమైన పరిశుద్ధాత్మ అంతా దేవుని శరీరధారిగా చేతుకై సంఘాన్ని దర్శించినది. అక్కడ ధ్వంసము చేసిన సదోమకు ఆయన చేసిన విధముగా అది ఒక మాదిరి. అది తర్వాత అబ్రహాములకు ఆయన కనిపించాడు. సంఘాలన్నీ సంఘ కాలాలన్నింటిలో కూడా ఆయన చేయనటువంటివన్నిటి కూడా ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. వాక్య వైపరికే తిరిగి వెళ్ళట, ఎందుకంటే వర్తమానాలు 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 సంపూర్ణ వాక్యానికి నిష్క్రమణము కావలసి ఉంటున్నది. కడవరి దినాలలో ఏడు ముద్దులు ఇప్పబడి ఉన్నవి, వదిలిపెట్టబడిన ప్రతి తునకను ఏరి పెళ్లి కుమార్తెగా గంభీరమైన శరీరముగా చేయవలసి ఉన్నది. ఈ యొక్క సంఘము సంపూర్ణమయ్యే వరకు వెనుక జీవించిన వారు పరిపూర్ణులు కాలేరు. కడవరి కాలంలో ఉన్న ఈ పెళ్లి కుమార్తె గుంపు వారిని లోపలికి తీసుకుని రాగా అందరూ కలిసి ఎత్తబడతారు. అవునా? గురుతు అగు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ మన మధ్య ఉన్నారు. మనము దాన్ని గౌరవించాలి. మనకు మనము తగ్గించుకోలేము. నీ చెప్పులు విచ్చుట ద్వారా, నీవు మోకరించడం ద్వారా దాన్ని పారద్రోడలేవు, దాన్ని తృప్తిపరచలేదు, అది మనకు సరిపోదు. అయితే ఆత్మఫలమును ఉద్ధూపచేయు జీవితము అది. మరి ఆత్మఫలం ఏంటి? చూసారా, ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ ఉదయవేళ గుర్తుంచుకోనండి, సిద్ధపరచుట. వర్తమానముతో వర్తమానుకుని పంపెను, అటు తర్వాత ఆయన చేసిన విషయమేది? వర్తమానముతో వర్తమానుకుని ఆయన పంపిన తర్వాత ఒక రుజువు కొరకై ఆయన అగ్నిస్తంభాన్ని పంపించాడు. దాని తర్వాత ఆదరణ. చూశారా, అది వాస్తవమని మీకు తెలుసు. మీరు సమాధానము కలిగి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. అవును కదా? మరి రాత్రి మనము రోగుల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. వారికి సహవాస ఆరాధన ఉండాలనుకుంటున్నాను. బాప్తిస్ట్ కార్యక్రమం మీకుందా? సహవాస ఆరాధన కార్యక్రమం ఉందా? సహవాస కార్యక్రమానికి మీరు ఉండాలని నేను ఆశిస్తున్నాను. 35 లేక 40 నిమిషాల్లో ముగించబడాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత సహవాస కార్యక్రమం కొరకు సిద్ధపాటు జరుగుతుంది. రేపు లేబర్ డే కాబట్టి ప్రయాసభ దినం, ఆ సమయం కాబట్టి కొంత విశ్రాంతి మీకు ఉండవచ్చు. అది మా యొక్క ఆస్తిని చెప్తున్నాం, అవును కదా? అది ఏ సమయమో మాకు తెలియదు. అది సరిగా ఉండవాలని నేను అది సరిగా ఉందో లేదో నేను చెప్పగలను. నేను ఈ ఉదయం మీతో చెప్పినది మీతో లేను. ఈ ఉదయం మనకు 2-3 గంటల వర్తమానం మనకున్నది. అయితే నేను ఆరంభం చేసిన తర్వాత నేను దీనిని ఈ రాత్రి వరకు కొనసాగిస్తాను తలంచాను. అయితే అదెంతో బ్రహ్మాండమైనది. ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు. ప్రతి చోట వారు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. దాని గురించి మంచి టేపులు ఉన్నాయని తలుస్తున్నాను. కాబట్టి తెలుసుకోవడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. నేను తెచ్చిన అన్ని వర్తమానమైనట్లోనూ దేవుని వాక్యముల నుండి నేరుగా వచ్చినటువంటి 7 ముద్రలు మొదలగు వానివలే క్రమంగా వచ్చే ఆజ్ఞకు ఆవలగా ఇది దేవుని వల్ల అభిషేకితమైన అవుతుంది. బోధించడానికి నేను ఒక వర్తమానాన్ని గురించి మాట్లాడుతున్నాను. అది అదేనని నమ్ముతున్నాను. ఆ 7 ముద్రలను వెంబడించుటకు అది అదే. 7 ముద్రల తర్వాత ఏమొస్తుందో గమనించు. ప్రజలు ఐక్యపరచబడుట, ఐక్యత సూచనలు, కడబడి దినాల్లో ఎర్రటి దీపము ప్రకాశించుట, స్త్రీలు పురుషులు అందంగా తయారవుట, వారేమై ఉన్నారో అది చేస్తారు. ఈ గుర్తులన్నీ పరిశుద్ధాత్మల ముందుకు వచ్చుట, 7 ముద్రల దగ్గర నుండి ఆ వర్తమానాలని ఇక్కడి నుండే తెరవబడటం. ఏ గుర్తు అను ఈ ఒక్కటి మనందరి మధ్యనే మన విశ్వాసం కలిగి ఉన్నామో లేదో ఇప్పుడే పరీక్ష చేసుకుంటున్నకై ఇది తెరవబడుట. ప్రభు మిమ్మల్ని దీవించుడు కాక. సరే, ఇప్పుడు మనం బైబిల్ తెరవక ముందు, రోగుల కొరకు ప్రార్థన చేయక ముందు, ఎంతమంది గత ఆదివారం రాత్రి ప్రార్థించుకున్న వారిలో స్వస్థత పొందారు? ఈ వారంలో స్వస్థత పొందిన వారు ఎంతమంది అని అడిగాం. ప్రయోగాత్మకంగా ప్రతి ఒక్కరూ గత ఆదివారం రాత్రి కొడుకులో ఉన్నవారు అందరూ చేయెత్తారు. మీరు అర్థం చేసుకున్నది ఒకటున్నది, అది దీని నేనుగా పట్టుకుంటున్నాను. చికాగో నుండి వచ్చిన ఒక చిన్న అబ్బాయి ఒకడు నాతో ఇలా చెప్పాడు. ఆమె స్త్రీ మిసెస్ పెకింగ్ బగ్. ఆమె మంచి క్రైస్తవురాలు. ఆమె ఒకరిని తీసుకుని వచ్చినది. ఒక చిన్న బాలుని వైద్యులకు అదేమైనదో తెలియదు. అతని ఊపిరితిత్తులు బాగా చెడిపోయినవి. బడిలో చేర్చడానికి కూడా వీల్లేనంతగా అతను చాలా దురస్థలు ఉండిపోయాడు. వర్తమానమైన తర్వాత పరిశుద్ధాత్మ చిన్నబిడ్డని పిలిచి మాట్లాడినారు. అతని యొక్క స్థితిగతులు తెలియచేసి అతని స్వస్థతను ప్రకటించినది. ఈ వారంలో అతని యొక్క తల్లి లేక తల్లిదండ్రులు వైద్యుని దగ్గరికి అతను తీసుకుని పోయారు. అతనికి కొత్త ఊపిరితిత్తులు ఉన్నవి అని చెప్పాడు. మార్గ మధ్యంలో నేను ఎరిగింది ఏంటంటే, తల్లిదండ్రులతో లేక మరెవరితో దూరం నుండి వార్తను తెలుపుతూ ఇది మందిరంలోనికి సభికులకు తెలియచేయమని తెలిపారు. హుషారా, సృష్టికర్తైన దేవుడు ఊపిరితిత్తులను తయారు చేయగలడు. మన ప్రభుని యేసుక్రీస్తు వారి కాలం మొదలుకుని ఎన్నడూ జరిగినటువంటి ఒక భీకరమైన స్థితిగతులు పొలిమేరల్లో, అలాంటి పొలిమేరల్లో మనం ఉన్నామని నమ్ముతున్నాం. చూశారా? అవునా? అయితే అవి ఇప్పుడు తెలియబడుతున్నవి. అవెంతో స్వల్పమైనవి. చూశారా? మానవుడు దేన్నైతే ఘనమైనవిగా పిలుస్తాడో వాటిని దేవుడు హీనమైన అని పిలుస్తాడు. అయితే మానవుడు దేన్ని బుద్ధిహీనమైనవి అంటాడో దేవుడు వాటిని గంభీరమైనవి అని పిలుస్తాడు. చూశారా? కనుక ఇప్పుడు దీన్ని గమనించండి. చూశారా? అది ఎంతో సులభమైనది. ఎంతవరకనగా మీరు గుర్తును పొందకపోతే, దాన్ని పరీక్షించడం కొరకై గుర్తును మీరు పొందకపోతే దాన్ని పోగొట్టుకుంటారు. గమనిస్తున్నారా? పుట్టేళ్లు వెళ్లే పర్వతాలు గంతులు వేయడం ఎవరు తలంచగలరు? ఆకులు తమ చేతులతో చప్పట్లు కొట్టడం ఎవరు గ్రహించగలరు? ప్రవక్త అరణ్యంలోకి వచ్చినప్పుడు అది జరిగినది. 712 సంవత్సరాల క్రితం ప్రవక్త యెషయా ద్వారా అది పలకబడినది. ముఖమంతా కమ్ముకున్న మీసాలు పెట్టుకుని చిన్న గొర్రెపు ఆ చర్మపు ముక్క పెట్టుకుని ప్రసంగించడానికి ఎలాంటి ప్రసంగ వేదిక లేకుండానే సంఘాల నేడు ద్వారా విలువేయబడినవాడై యోర్ధన్ నది ఒడ్డున నిలబడి మారు మనసు పొందురి అని అరుస్తూ ప్రజలను సర్పములారా పాముల్లారా అని పిలుస్తున్నాడు. అయితే ఆయన వచ్చినప్పుడు కొండల పుట్టేళ్ల వలె గంతులు వేయును అని దేవుడే చెప్పినది. అది దీనులు దాన్ని చూశారు, తద్వారా ఆనందించారు. ఆ ఘనమైన మెస్సయ్య ఆది కాండములో ఆరంభములోనే ప్రవచించబడిన ఆయన ఒక రక్షకుడిగా వస్తాడని వారికి ఎలాగో తెలుసు. ప్రతి అర్పణ, ప్రతి ప్రవక్త, ప్రతిదీ ఆయన వైపే చూయిస్తున్నది. అది తర్వాత ఆయన వచ్చినప్పుడు బహుశా మరో రీతిగా అసంబంధంగా జన్మించిన వాని వలె వచ్చినట్లయితే పెళ్లి చేసుకునక ముందే తండ్రిగా ఉండిన తల్లికి పుట్టిన వాని వల్లే వచ్చినట్లయితే చూస్తున్నారా, వారు పెళ్లి చేసుకునక మునిపే ఆ స్త్రీ బిడ్డను గర్భము ధరించినది. ఆ విధంగా వచ్చను ఆయన. బైబిల్ గ్రంథములో పశువుల తొట్టిలో అని చెప్పబడింది. అయితే ఆ దినాలలో పశువుల శాల అనగా గోడకు ఆనుకుని ఉన్నటువంటి ఒక గుహ. ఒకప్పుడు నేను వేటకు వెళ్ళినప్పుడు అరిజోనా లాంటి స్థలాల్లో నేను చూశాను, రాయి సందులో వెనకాల ఒక శాల ఉంటున్నది. యేసు జన్మించినప్పుడు ఆ చిన్న రాతి సందులో ఒక ఆవు కొట్టములో ఎక్కడైతే ఆ చెత్త వేస్తారో అక్కడ ఎండుగడ్డి స్థలం ఉంటుంది. వడ్లవాణి వల్లే లేక వడ్లవాణి యొద్ద వస్తువులు అందించువానిగా పెంచబడిన ఒకడు ఆ ఘనమైన యెహోవా ఎలాగూ కాగలిగను. అయితే అది ఆయనే అది. చూశారా, ఎంతో వింతైన ఒక వ్యక్తి. అయితే ఆయన ఒక చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఆ వాక్యం ఎరిగిన వాడుగా ఆయన యాజకుల్ని ఆశ్చర్యపరిచాడు. ఎందుకని, ఆయనే వాక్యమైనాడు కాబట్టి. చూశారా, ఆయనే వాక్యమై ఉండెను. ఆయన ఈనాడు ఒక గ్రంథాన్ని వ్రాయలేదు. ఆయన ఈనాడు ఒక్క మాటను కూడా వ్రాయలేదు. ఆయన వ్రాసిన ఒక్క మాట, అది నేనులాగా ఊహిస్తున్నాను, వ్యభిచార స్త్రీ పట్టుబడినప్పుడు ఆయన ఇసుక మీద వ్రాసి చెరిపి వేసిన మాట అని నేను అనుకుంటున్నాను. ఆయన ఎన్నడూ ఒక్క మాట కూడా వ్రాయలేదు. ఎందుకని, ఆయనే వాక్యము. చూశారా, ఆయన వాక్యమై ఉండెను. ఆయన దాన్ని వ్రాయనవసరం లేదు. ఆయన జీవము అందులో జీవించను. ఆయనే వాక్యము. నా తండ్రి కార్యములలో లేని నమ్మకుడి. చూశాడా, వాక్యము ఏమి చేయమని చెప్పిన రీతిగా నేను చేయకపోయినట్లయితే అలాంటప్పుడు నేను వాక్యమును కాదు. అదే ఆయన యొక్క భావం. ఆయనే వాక్యము. కాబట్టి ఇప్పుడు ముందు ఉన్నటువంటి స్వస్థత సహవాస కూడికల కొరకు మీరు సంసిద్ధం కండి. మీరు మాతో ఉండగలిగినట్లయితే మీ నిమిత్తం మేము సంతోషిస్తాం. అలా మీకు వీలు పడకపోతే వెనువెంటనే విరామం జరిగిద్దాం. మర్చిపోకండి, నా కొరకు ప్రార్థించండి, నా భార్య కొరకు ప్రార్థించండి. ఆమె లోకమంతట్లో కూడా మాధుర్యమైన ఆమె. నా బిడ్డ కొరకు ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ ప్రభుని యేసు కొరకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. బెక్కి చిన్న రికెట్ వయసులో ఉంటున్నది, చిన్న యవనస్తురాలని మేము పిలుస్తాం. అటు తర్వాత ఆమె ఆ వయసులోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె మంచి ముద్దుబిడ్డగా ఉన్నది. ఎటువంటి పొగ త్రాగడము గాని మద్యపానం సేవించడం గాని అటు ఇటు తిరగటము లేనే లేదు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. అయితే ఆమె ఆ వయసులో ఉన్నప్పుడు ఆమె విచ్చలవిడిగా ఉండేది, గుడికి వెళ్లేది కాదు. అలా వెళ్లినా వెనకాల కూర్చుని చూయింగా నమ్రతూ లేచి వెళ్లిపోయేది. సరా, అలాంటి పరిశుద్ధాత్మచే నింపబడినప్పుడు చూస్తున్నాం. జోసెఫ్ ను నేను ఇలా చూడాలనుకుంటున్నాం. ఒకప్పుడు నేను వేదిక నొద్దకు నడిచి వెళ్లలేనప్పుడు ఈ చిరిగిపోయిన పాత బైబిల్ అతని చేతి కప్పజెప్పి, జోసెఫ్ దాని మీద ఆధారపడు కుమారుడా అని చెప్తాను. అడు తర్వాత పైకెక్కిపోవడానికి సంసిద్ధపడతాను. ఒక చోట గాలి ఉదరి వినాలని కొరుతాను. పైకి చూచి నా చేయి ఒప్పుతాను, కొనిపోబడతాను. ప్రార్థించుకుందాం. తండ్రి దేవా, అందులో మా జీవితం అంతా చుట్టబడి ఉన్నది. అది నీవే మా జీవమై ఉన్నావు. ప్రభువా, నేను మాట్లాడిన గుర్తును అందుకున్న వారు కొందరు ఇక్కడ ఉన్నారు. వారు గుర్తును పొందుకునే ఉన్నారు, అయినను వారు ఇంకా రోగులుగానే ఉన్నారు. వారికి ధైర్యం చేకూర్చగలగాలని రాత్రి మాట్లాడాలని ఆశిస్తున్నాను. దేవుడు దగ్గర ఇచ్చిన హక్కులు వారు పొందాలని నేను ఆశిస్తున్నాను. వారు దయ్యాన్ని జయించడానికి హక్కు కలిగి ఉన్నారు. వాడు ఎప్పుడో ఓడిపోయాడు, ఇప్పుడు కేవలం వాడు కుయుక్తులు చేస్తున్నాడు. తండ్రి, నిన్ను వారిని గురించి కోరుకుంటూ అర్థిస్తున్నాను. వాక్యాన్ని మాట్లాడటానికి సహాయం చేయండి. నేను ఇక్కడ వ్రాసుకున్న కొన్ని చిన్న వివరణ పట్టి వ్రాయబడిన చిన్న లేఖనాలు మొదలగు వాటితో నా ద్వారా మీరు మాట్లాడండి. వాక్యాన్ని వారికి తీసుకొచ్చే రీతిగా అది దేవుని మహిమ కొరకై వారికి విశ్వాసాన్ని ఇచ్చినట్లుగా నీవు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. యేసు నామమున ప్రార్థిస్తున్నాను, ఆమేన్. ఇప్పుడు త్వరగా యిర్మీయా గ్రంథంలోని 29వ అధ్యాయం మీరు తెరవాలని నేను ఆశిస్తున్నాను. మీరు చదవాలనుకున్నా అలా కాకపోతే గుర్తు పెట్టుకోనండి. యిర్మీయా 29వ అధ్యాయం 10వ వచనం నుండి ప్రారంభించుకుందాం. ఇంకా లూకా సువార్త 16వ అధ్యాయం 14వ వచనం నుండి కూడా. మీరు తెలుస్తుండగా నా యొక్క పాఠాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను. ఈ రాత్రి నా యొక్క పాఠము నిరాశలు లేక నిరాశ నిస్పృహులు అనేది. నిరాశ ఏంటో మీకు తెలుసా? యిర్మీయా 29వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం.
That after 70 years be accomplished At Babylon I will visit you and perform my good word towards you in causing you to turn to the
యెహోవా ఈ ఆజ్ఞిచుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాలు గతించిన తరువాతనే మిమ్మల్ని కూర్చుని నేను పలికిన శుభవార్తను నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శిస్తాను. నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్ష కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకించును. మీరు నన్ను వెదకనేలా పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునడిలా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవాకు. నేను మిమ్మను చెరలోని రప్పించదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనములోనికి ఏ స్థలములోనికి మిమ్మల్ని తొలివిస్తునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నింటిలో ఉండి మిమ్మను సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవాకు. తిరిగి పెంతికొస్తుకు చూశారా, ఇందులో నన్ను నేను పెట్టుకుంటున్నాను. అది అలాగ చెప్పట్లేదు. సంఘమేడిలా దాని అర్థం అది అని నా యొక్క భావం. లూకా 16:15 లేదా 16 వచనం. యెహోవా కాలం వరకు ధర్మశాస్త్రములు ప్రవక్తలు ఉండేది. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా చొరబడుచున్నాడు. ప్రతి వాడును దానిలో బలవంతముగా జొరబడుచున్నాడు. ఏదో సులువుగా అందులోకి నడిచి వెళ్ళటం కాదు, అయితే బలవంతంగా జొరబడవలసి ఉన్నది. చూశారా, పూర్ణ హృదయముతో మీరు నన్ను వెదకడేలా అప్పుడు నేను మీకు కనపరుచుకుందును. ఎక్కడి నుండైతే వారు విడిచిపోయారో ఆ స్థలమైన యెరూషలేములోనికి 70 సంవత్సరాలు గతించిన తర్వాత ప్రపంచమందంతటా చెల్లా చెదరైపోయిన ఆ ప్రజలను ఆయన సమకూరుస్తానని ఆయన వాగ్దానము చేశాడు. మరి ఆయన ఆ విధంగానే చేశాడు, అవును కదా? ఇప్పుడు కొద్ది నిమిషాల సేపు నిరాశలను గుర్చి మాట్లాడుకుందాం. నిరాశలోకి మనల్ని పడవేటు కొరకై సహజంగా అత్యవసర పరిస్థితి అవసరమవుతున్నది. అది ఆ విధంగా అవుట్ అనేది ఎంతో హీనమైన విషయం. అయితే అది ఒక అత్యవసర పరిస్థితిని తీసుకునేంత వరకు మానవులు మనస్సునందు ఎంతో సోమరులై ఉంటారు. వారు చేస్తున్నప్పుడు ఒకటేదో ఉత్పన్నమై ఆ నిరాశలోకి వారిని నెట్టివేస్తున్నది. నిజంగా నిరాశలో దాన్ని చేస్తూనే నీలో ఉన్న నిజమైన దానిని అది తీసుకుని వస్తుంది. నిరాశ సమయాల్లోనే నీవే విధంగా నిర్మాణమై ఉన్నావో దాన్ని చూయిస్తుంది. సహజంగా అది నీలో ఉన్న మంచితనాన్నంతటినీ పెరికివేస్తున్నది. మరణ ఘడియల్లో ఇక ప్రజలు తాము చచ్చిపోతారు అని వారు అనుకున్నప్పుడు వారి బ్రతుకుల్లో రహస్యంగా ఉంచిన వాటన్నింటినీ బయటకు చెప్పి ఒప్పుకుంటారు ఆ నిరాశల్లో. అది నేను విన్నాను. చూశారా, వారి నిరాశల్లో ఇలా చెప్తుంటారు, ఇది తీసుకో, అది సరిగా చెయ్యి, జాగ్రత్తగా వెళ్ళు, ఇది వెళ్ళి చెయ్యి అని నిరాశల్లో చెప్తూ ఉంటారు. ఎందుకనే వారు దాన్ని చేయవలసి ఉంటున్నది. చూశారా, అత్యవసర పరిస్థితి ఏర్పడే వరకు వేచి ఉండకూడదు. నీవు దాన్ని నాకై చేస్తావా? అత్యవసరం అనేది నిరాశను కలిగిస్తున్నది. అత్యవసరత లేకుండానే మనము దాన్ని చేయవలసి ఉన్నది. మనం ఇప్పుడు గమనిద్దాం, ఈ రాత్రి పస్కా యొక్క సూచనలను మనము తీసుకోవలసి ఉన్నాము. అత్యవర పరిస్థితిలో నిరాశ సమయంలో పస్కా స్వీకరించబడి ఉన్నది. మీరు గమనించవచ్చును, నిర్గమ కన్న పని అధ్యాయం 11 అని అనుకుంటారు. అందులో మీరు గమనించవచ్చును, ఇలా చెప్పబడుతున్నది, ఈ పస్కాను మీరు తీసుకురవలసిన విధమేదనగా మీ నడుముడు కట్టుకుని మీ చెప్పులు తొడుక్కుని మీ కర్రలు చేతబట్టుకుని మీరు తినవలెను. చూడండి, మీరు దీనిని నిరాశలో తింటున్నారు. దేవుని యొక్క ఘనమైన బాహువును వారు చూశారు, ఆయన యొక్క అద్భుతాన్ని వారు చూశారు. అటు తర్వాత గురుతు అను సూచన వద్దకు వారు వచ్చారు. గురుతు అనే సూచన దగ్గరికి వారు వచ్చినప్పుడు నిరాశల వారు సహవాస భోజనం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ సమయమందు న్యాయ తీర్పుతో వారిని మొత్తుడుకు సంసిద్ధంగా ఉన్నాడని వారికి తెలుసు. అది ఒక వణుకును పుట్టించున్న సమయం. అది ప్రతి ఒక్కరూ కూడా తమను తాము పరీక్షించుకున్న సమయం. అది ఎందుకనగా ఒక్కసారి నా ప్రవక్త మాట తప్పిపోలేదు సుమా. అది సత్యమని రుజువుపరచబడినది. అతను ఏమి చెప్పి ఉన్నాడో అతను చెప్పే రీతిగానే అలా జరిగినది. అగ్నిస్తంభం ఇంకా అక్కడనే ఉన్నది. అడి తర్వాత తలుపుల గురుతును చూచినప్పుడు మాత్రమే దేవుడు దాడిపోదని ప్రవక్త ప్రకటన చేశాడు. కనుక అది ఒక నిరాశ ఉంటున్నది. నేను ఈ విధంగా ఊహిస్తున్నాను, అక్కడ చిన్న బిడ్డలు ఆకాశం నుంచి వచ్చిన ఆ పెద్ద నల్లరెక్కలు చచ్చినప్పుడు ఒక పగు మంచ వలె అది నగరమంతా వ్యాపించినప్పుడు ప్రతి ఇంటిలో నుండి ఏడుపు రోదనలు వస్తున్నప్పుడు చిన్న బిడ్డలు వారి తండ్రి దగ్గరకు వెళ్లి నానా గుర్తుకునే మనం ఉన్నాం నిజం కదా అని అడిగి ఉండవచ్చును. అతను ద్వారం దగ్గరికి వెళ్లి గర్భ కమలు చూచి కుమారుడా అది ఆయన వాక్య ప్రకారంగా ఉన్నది అని అతను చెప్పాడు. గుర్తుంచుకో నానా నేనే నీ పెద్ద కుమారుడు, నీవు నిజంగా చేశావు కదా. నేను నిజంగా చేశాను, ప్రవక్త చెప్పిన ప్రకారంగానే చేశాను. అతను ప్రభు యొక్క మాటను కలిగి ఉన్నాడు. నేను రక్తము చూచి నేను నిన్ను దాటిపోవద్దును, ఇంటి నిమిత్తము ఒక గొర్రె పిల్లను తీసుకును అని చెప్పాడు. పిల్లలందరినీ నేను లోపలికి తీసుకుని వచ్చాను, నీవు నా జ్యేష్ఠపుత్రుడివి అనగా పెద్దబ్బాయి, అదే అక్కడ చచ్చిపోతున్నది, అయితే అక్కడ రక్తమున్నది, అది యెహోవా ఇలాగూ సెలవితున్నాడు అన్నది. కాబట్టి విశ్రాంతి తీసుకో కుమారుడా, సుఖంగా విశ్రాంతి తీసుకో, ఎందుకంటే దేవుడే వాగ్దానం చేశాడు. చూశారా, మంచిది నాన్న, మరెందుకు చెప్పులు తడుక్కుంటున్నావు, ఎందుకు నీ చేత కర్ర పట్టుకున్నావు, ఒక చేతిలో రొట్టె ముక్కను ఇంకో చేతిలో గొర్రె పిల్లను ఎందుకు పట్టుకున్నావు, ఎందుకు ఆ చేతి కూరలు నీవు తింటుండేంటి, నీ ముఖం నుండి చెమడి కారుతుండేంటి. కుమారుడా, మరణం ఆసన్నమైనది. చూశారా, అది నిరాశ సమయం అలాగుంటున్నది. మనం ప్రస్తుతం నివసిస్తున్న దినాలు ఎలాగున్నవనగా, లేక మనం నివసిస్తున్న దినాలు సంఘాన్ని సంపూర్తిగా నిరాశలోకి తీసుకువెళ్లిన దినాలుగా ఉంటున్నామని అనుకుంటున్నాను. నేను కాదు కాని ఈ ఉదయవేళ వర్తమానము సర్వ సమాజ సభికులంతా నిరాశలోకి త్రోసివేస్తుందని అనుకుంటున్నాను. మనం ఎంతో కాలం ఆటాడాము, ఎంతో కాలంగా సంఘానికి వెళ్లాము, మనం ఒకటి చేయవలసి ఉంటున్నది. గొప్ప గొప్ప అద్భుతాలు సూచనలు ఇతరులేలా జరిగించడం చూడగా మన ఇళ్ళ ఏంటి? దేవునిదుటే మనం నిశ్చయించుకున్నట్లయితే అది మనకు ఒక విధమైన నిరాశను చేకూరుస్తుంది. వాక్యమైన దాన్ని మనం చదివినట్లయితే ఆ రాకనుకుంటున్న సూచనలు ఈ సమాజ సమూహాన్నంతా తీసుకుని రాగలుగుతున్నది. ఫలాని ఫలాని స్థలానికి వెళ్ళు, ఒక విషయం జరుగుతుందని పరిశుద్ధాత్మ చెప్పినట్లయితే అది ఏమైనదో మనకు చెప్పలేదు, అయితే అది జరుగుతున్నది. మనం అక్కడికి వెళితే అది ఆ విధంగానే జరిగి తీరుతున్నది. పత్రికలు పట్టుకుని మ్యాగజీన్లు పట్టుకుని పదాన్ని చూయించుచున్నవి ఇక్కడ తిరిగి వచ్చి బైబిల్లో దాగిన గంభీరమైన ఆ మర్మాలను చూస్తే మనకై తెరవబడినవి. మన కృతమెన్నడూ ఎరుగని రీతిగా కొత్త పొలముగా ఉన్నవి. అవి ప్రభుని యేసు రాకడకు సంపూర్ణంగా మిళితమై ఉన్నవి. ఆ తర్వాత వర్తమానాలకు చివర ఘనమైన పరిశుధాత్మక కార్యాలను చూడండి. చూడండి, ప్రజలు కాన్పించేలా ఆయన దిగి వచ్చుట దాని యొక్క పటములను కూడా తీసుకున్నాం. అది పనిచేయుట కాన్పించు చూడగా అది ఒక మనిషి కాదు, అది ఒక బోధకుడు కాదు, అది ఒక ఫలానా సభ కాదు. యేసుక్రీస్తు శరీరంలో అది ఏమయుండి చేశానో అది పరిశుద్ధాత్మయ్యై అదే విషయాన్ని చూయించుట ఆయన పెళ్లి కుమార్తె శరీరంలో ఇప్పుడు అది మూర్తిభవించున్నది. అది మనల్ని నిరాశలోకి నెట్టివేసినది. ఆ ప్రజలు దేవుని యొక్క హస్తాన్ని చూశారు. ఆ రాత్రి సహవాస భోజనంతో వారు నిరాశలో పడిపోయారు, ఎందుకంటే ఒకటి జరగబోతున్నదని వారికి తెలుసు, ఒకటి జరగనై ఉంటున్నదని మనకు తెలుసు. గుర్తుంచుకునండి, ప్రభు యొక్క రాకడ అకస్మాత్తుగాను రహస్యంగాను జరుగుతున్నది. రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా వచ్చి ఆయన ఆమెను తీసుకుని పోవును. ఆలోచించేస్తే ఒక అకస్మాత్తుగా అలాగైతే మన కుటుంబ సభికులంతా వెళ్లిపోయారు, నీవు విడిచిపెట్టబడతావు. ఆలోచించే, అది మనల్ని నిరాశల్లోకి తీసుకుని పోతుంది. దేవుని కృపను బట్టి మనం విడిచిపెట్టబడము. ఏది ఏమై ఉన్నట్లయితే నాకు అవసరం లేదు, ప్రభువా నన్ను విడిచిపెట్టవద్దు. మెల్ జాన్సన్ ఆ పాట పడుతుండగా కొద్ది దినాల క్రితం నేను వినుచుంటిది, కన్నీరు కారిపోతున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము, అవును స్నేహితులను విడిచినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము, ఈ యోర్ధాన్ని నేను దాడుతున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము, నీవు పట్టి నుండి పిలుచున్నప్పుడు నన్ను జ్ఞాపకము తెచ్చుకున్నాము, వరల పిల్ల జీవగంధము నా పేరు వ్రాయబట్టి నేను ఆశిస్తున్నాను, ఆ యొక్క హాజరు బట్టి పిలుస్తున్నప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకోవాలని కోరుకుంటున్నాను. పౌలు ఇలాగ చెప్పిన రీతిగా నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత భ్రష్టునైపోతానేమో అని చెప్పిన రీతిగా అది జరగగలదు. అందువలన అది నన్ను నిరాశ స్థితిలోనికి తీసుకెళ్తుంది. ఇన్ని సంవత్సరాల పరిచర్య నేను చేసి నేను ఆయన గణహీనపరిచినప్పుడు అది నాకు నిరాశ కలుగు చేస్తున్నది. తదుపరి కదలిక ఏది? తరువాత నేను ఏమి చేయాలి? అది నన్ను నరాల వణికింపజేస్తూ నేను ఏమి చేయాలి అన్న దానిలోకి త్రోసివేస్తుంది. అది నన్ను పర్వతాల్లోకి లోయల్లోకి త్రోసివేస్తుంది. అది ఎంతో కఠినంగా ఉంటున్నది. ఎందుచేతనంటే నేను ప్రజలతోనున్నప్పుడు అందరి కొరకు నేనన్నీ కలిగి ఉంటుంది. కొందరిని క్రీస్తుకు సంపాదించుకోవడం కొరకై అయినప్పటికీ గుర్తు ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. చూశారా, జరగబోతున్న సంగతులు నేను చూస్తున్నాను. ప్రజలకు నీవు చెప్పలేవు. పలు రకాల సంగతులు చూడు, నీవు మరబడతావు. వారు పిలిచే దర్శనాలు కొన్ని కొన్నిసార్లు నీవు వారికి చెప్తే వారికే బాగా తెలిసిన రీతిగా నీవు క్షమాపణ చెప్పి వెళ్తారు. అలాంటప్పుడు ప్రతిదీ దర్శనమైపోయింతగా ఎంతో సుదీర్ఘంగా దర్శనంలోకి వెళ్లిపోతారు. అది నేను వణికింపజేస్తున్నది. నీవు చూస్తూ ఇలా చెప్తావు, నేను ఒక దర్శనంలోకి ఉన్నాను, ఇక్కడే ఇలా కూర్చొని ఇది ఒక దర్శనమా? నేను ఎక్కడ నిజంగా ఉంటున్నాను? చూశారా, నీకు నీవే ఎక్కువగా శ్రమిస్తావు, నీకు నీవే ఎక్కువ సుఖం వేసుకుంటావు. నీ వెలుగుని ప్రజల యొక్క విషయాలను తెలుసుకోవటానికి నీవు అపేక్షిస్తావు. ఈ విషయాల గురించి అపేక్షించే ప్రజలు ఈ విషయాల గురించి ఆ పరిచర్య యొక్క విలువ ఏంటో వారు గ్రహించలేరు. దాంతో ఏమి సాగిపోతుందో నీకు తెలియదు. అప్పుడు అలాంటప్పుడు ప్రభుణ దేవా, నేను జవాబు చెప్పవలసి ఉన్నది. అది నిన్ను అలాగ నిరాశలోకి నెట్టివేస్తున్నది. ఒకప్పుడు జాక్మూర్ నాతో ఇలా అన్నాడు, తీర్పు దినమున నీవు జవాబు చూట్లగా నేను జవాబు చెప్పడానికి నేను ఇష్టపడతాను అని అన్నాడు. ఇలా చెప్పాడు, దేవుడి ప్రజలు నీ చేతుల్లో పెట్టాడు. వారిలో ప్రతి ఒక్కరి నిమిత్తము నీవు లెక్క అప్పచెప్పబోతున్నావు. నీ సేవకు నీవు లెక్క అప్పచెప్పబోతున్నావు అని అన్నాడు. అది 15 లేక 18 సంవత్సరాల క్రితం విషయం. అప్పటి నుండి నేను నిరాశలో ఉండిపోయాను. నేనేమి చేయాలి ప్రభువా? నీవేమి చెప్తావో నన్ను అదే చెప్పనివు, పచ్చి మీద నన్ను చెప్పనివు, లేదా ఏమి చెప్పను. అది నిరాశలోకి నన్ను నెట్టివేసినది. అటు తర్వాత ఇవన్నీ వచ్చుచుండ చూస్తూ పరిశుద్ధాత్మ అక్కడికి మనం తీసుకుని వెళ్ళటం చూస్తూ ఆ విధంగా అవి అక్కడ పెట్టబడి ఉంట సంఘకాలాల లోపల పెట్టబడి ఉంటా చూస్తూ ఆ తర్వాత పెద్ద అగ్నిస్తంభంలో అక్కడ దిగవచ్చుట ఆయనే బయలుపరచుకుంట ఆ తర్వాత విషయం 7 ముద్రలు వాటిని బయలుపరచబడుట చుట్టూ చివరికి పత్రికల మీద మ్యాగజీన్ల మీద ప్రచురించబడుట ఆ తర్వాత వచ్చి 7 దూతలు 7 వర్తమానాలతో తీసుకునబడబట బైబిల్ ఏమి చెప్పినదో అది నిర్ధారణ అయ్యుట అడు తర్వాత వచ్చి ఆ 7 ముద్రలు ఆ సూచనలు కడవరి కాలంలో కాంతుల విరజమ్ముతూ ప్రజల్లోకి అవి తీసుకుని వచ్చి దాని విషయమేంటో అవి తెలియచేసి ప్రభువే అక్కడ తను తాను తెలియచేసుకుంట. ఆ తర్వాత నేటి ఉదయం వెళ్లలే వలనే వచ్చి ప్రతి ఒక్క వ్యక్తి నుండి ఆ గుర్తును కోరుకునుట. ఆ తర్వాత మీరు నా ప్రజలు, నేను మిమ్మల్ని ప్రేమించువారు, వారు టేపులు తరతరమైనవి వినుచున్న వారు, మీరు నా వారు. అడు తర్వాత ఏ నిరాశనాలో ఉంచినదో తెలుసా? నిరాశ ఆయన రాకడ యొక్క సూచనలు, ఇప్పుడు మన యొక్క ఆత్మల గుర్చి, అటు తర్వాత మన యొక్క క్షేమాన్ని గుర్చి, క్రీస్తు యొక్క ప్రతి అవయవానికి నిరాశలోకి నెట్టివేస్తున్నది. మరి సర్వ ప్రపంచాన్ని మనం సంపాదించుకుంటే అంటే ఇక మనమేం పొందుకోబోతున్నాం? మనం ఏమయ్యున్నాము? మనం దేని కొరకు జీవిస్తున్నాం? దేని కొరకు నీవు శ్రమిస్తున్నావు? దేని కొరకు నీవు భుజిస్తున్నావు? దేని కొరకు నీవు ప్రయాసపడుతున్నావు? జీవించుటకు? దేని కొరకు బ్రతుకుతున్నావు? చనిపోవటకు? నీవు చనిపోవటకు సరిపోకపోతే నీవు జీవించుటకు సరిపోవు. అది నిజం. అనేకమైన స్వస్థత అద్భుతాలు మనం చూస్తున్నాము. అవి మనల్ని నిరాశలోకి తీసుకుని వెళ్తున్నవి. ఆ చిన్న బాలుడి విషయమైతే నేనిప్పుడు పెకిన్పావ్ కొరకు ఎదురు చూస్తున్నాను. ఈమె మిస్టర్ పెకిన్పావ్ అవునా? ఆ చిన్నబ్బాయికి జరిగినది నీవేనా లేక మరొకరా? ఇక్కడ కూర్చుని ఈమెను కూర్చుని నేను మాట్లాడుతున్నాను. నేను అలా పైకి చూచి ఆమెను చూశాను. దేవుడు దాన్ని ఆ చిన్న బిడ్డకు చేయగలిగినట్లయితే అది నేను నిరాశలోకి త్రోసివేయవలసి ఉంటుంది. న్యూ ఆల్బెండ్ నుండి వచ్చిన ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ అతడు ఈ రాత్రి ఉండవచ్చును. అతను నా సహోదరుడు రాబర్ట్సన్ యొక్క స్నేహితుడు. ఆ చిన్నవాడు ఇక్కడ ఉన్నాడా? అతని భార్యకు ఒకప్పుడు క్యాన్సర్, ఆమె స్వస్థత పొంది ఉన్నది. మరిప్పుడు చిన్న బిడ్డ ఉబ్బసపు జబ్బుతో బాధపడుతూ ఎంతో కురిపిగా మారిపోయాడు. చిన్న బిడ్డ తన సంపూర్తిగా క్యాన్సర్ గొంతుకుతో ఉండిపోయాడు. చూశారా, కనుక ఆ బిడ్డను తాను తీసుకుని వచ్చాడు. వెనకాల తాను చేయి ఎత్తి అతన్ని చూస్తున్నాను. ఈ ఉదయం ప్రార్థించాము అవును కదా? నిరాశలు భారీ క్యాన్సర్ తో ఉండి చనిపోయే స్థితిలో ఉంటే దేవుడు ఆమెను స్వస్థపరచగలిగాడని అతడు ఎరిగి ఉన్నాడు. దేవుడు భార్యను స్వస్థపరిచినట్లయితే బిడ్డని కూడా దేవుడు బాగు చేయగలడు. అవును, అది దాన్ని రాశిలో నీకు త్రోసివేసినది. చూశారా, నీవు రాశిలో ఉన్నప్పుడు నీవు రావలసి ఉంటున్నది. అలాంటప్పుడు దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. అయితే నువ్వు పట్టి పట్టినట్లుగా ఉన్నట్లయితే ఆయన చేస్తేమి చేయకపోతేమి అని నిర్లక్ష్యంగా నీవుంటే అది వేరే విషయం అవుతుంది. నీవు చేశావు అని నీవు చెప్తే అది చేయటానికి నిరాశ ఎదురవుతున్నది. మనకు నిరాశ అనగా తెగింపులు లేదంటే ప్రేమలేకనే, దేవునికి దేవుని ప్రేమలేకనే అని నేను తలస్తున్నాను. దేవుని ప్రేమ నిరాశని కలుగు చేస్తుందని నేను నమ్ముతున్నాను. దేవుడు నీలో ఉంటే గుర్తు ఉంటుంది. కాలం యొక్క స్థితిగతులు నీవు తెలుసుకుంటావు. ప్రజలు పాపంలో మగ్గుట్టు నీవు చూస్తావు. అది నిరాశలోకి తోసివేస్తాను అనుకుంటాను నేను. ఇప్పుడు వాక్యం ఎంతో విశదంగా తెలుపుతున్నది. ఇది మీరు గ్రహించుకోవాలని గుర్తుంచుకోవాలి. గలతీ 5:6, అది ప్రేమ వలన కార్య సాధకమక విశ్వాసమే. చూశారా, ప్రేమ వలన కార్య సాధనం అవుతున్నది. విశ్వాసం కలిగి ఉండటానికి ఒకే ఒక మార్గము, మొదటిగా ప్రేమ కలిగి ఉంటాయే. ఎందుకంటే విశ్వాసము ప్రేమ యొక్క ప్రేరేపితము, ప్రేరేపకము. అదే విశ్వాసం, అది ప్రేమకు ప్రేరేపితము. నీకు ప్రేమ లేకపోతే నీకు విశ్వాసం ఉండనే ఉండదు. చూసారా, నీ భార్య మీద నీకు ప్రేమ లేకుంటే నీకు ఆమె మీద విశ్వాసం ఎలా ఉంటుంది? అది ఫిలియో. మరి దేవుని మీద అగ్గుపో విషయమేంటి? నీవు దేవుని ప్రేమించకపోతే ఎలాగదవుతుంది? నీ భార్యను ప్రేమించడానికి నీవు చెప్పి దాని గురించి ఎన్నడూ ఆమెతో చెప్పకపోతే, ఎన్నడూ ఆమె మీద కూర్చొని ఆమెను ప్రేమించచ్చు, ఆమె కదా తెలపకుండా, ఆమెను ముద్దు పెట్టుకోకుండా, ఆమెను హత్తుకొనకుండా, దేశంలో గొప్ప వంటగతి అని చెప్పకుండా, ఆమె ఎంత అందగతియో, నీవెంతగా ఆమెను ప్రేమిస్తున్నావో నీవు ఆమెకు చెప్పకపోతే, నీవు అలా చేయకపోతే ఆమెది తెలుసుకునేలా ఎలా తెలుసుకుంటుంది? అదే మార్గం. నీవు ఆమెను ప్రేమిస్తే నీవు తెలియచేయాలి. దేవుని విషయంలో కూడా అలాగే చేయాలి. మనం ఆయన ప్రేమిస్తే దాన్ని గుర్చి మనం ఆయనకు తెలియజేస్తాం. మనం కూర్చొని ఆయన ఆరాధన చేస్తాం, పూజ చేస్తాం. చూసారా, ప్రేమ మనల్ని అక్కడికి నడిపిస్తున్నది. నీ భార్యకి ఏమైనా జరిగించవలసినట్లయితే ఏం చేస్తావు? అది జరిగించే వరకు అది నేను నిరాశలోకి పడవేస్తుంది. నీ భార్యకి క్యాన్సర్ దెబ్బొచ్చిందని ఒకరు చెప్పినట్లయితే ఏం చేస్తావు? నీ భార్యకి టీవీ వచ్చినది, ఆమె చనిపోడు సంసిద్ధంగా ఉందని ఒకరు చెప్తే ఏం చేస్తావు? ఏదైనా నీవు చేస్తావు. చూసారా, అది నేను నిరాశలోకి త్రోసివేస్తున్నది. అది అలాగే ఉంటున్నది. మనకు విశ్వాసం ఉండక ముందు మనకు ప్రేమ ఉండవలసి ఉన్నది. నీకు నిజమైన ప్రేమ ఉన్నట్లయితే అదేం చేస్తున్నది? అది దేవుని కొరకు యుద్ధ భూమిలో విశ్వాసాన్ని ముందు నిలవబెడుతున్నది. అవును కదా, దేవుని కొరకు నిజమైన దైవ ప్రేమ, ఆయన యొక్క వాక్యము కొరకు, ఆయన ప్రజల కొరకున్న దేవుని నిజ ప్రేమ విశ్వాసమును అక్కడ నేడుతున్నది. ప్రేమ అలా విశ్వాసాన్ని పట్టుకుని రా మనం వెళ్దాం అని చెప్తుంది. అది బయటికి వెళ్తుంది. ఎందుకనగా అదే ప్రేమ చేసే పని. 14:23 యేసు చెప్పాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే అతడు నా మాటలు గైకొనును. ఆయన చెప్పిన వాటి యందు నీవు విశ్వాసం ఉంచకపోతే ఆయన మాటలు నీవేలా గైకుంటావు? కాబట్టి చూశారా, అతడు దేవుని ప్రేమిస్తే అలాంటప్పుడు అతడు దేవుని వాక్యమును గైకుంటాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన చెప్పినట్లయితే అతడు దాన్ని నమ్ముతాడు. ప్రేమ దాన్ని నమ్ముట్లుగా చేస్తున్నది. ఎందుకంటే ప్రేమ అన్నిటినీ జయిస్తున్నది. కాబట్టి దేవదూతల భాషలతోనూ మనుషుల భాషలతోనూ నేను మాట్లాడాను, ప్రేమ లేని వాడైతే వ్యర్థులను. అవునా, కొండలు పిగిలించగల విశ్వాసం గలవాడైనను, ప్రేమ లేని వాడైతే అది వ్యర్థమే. ప్రేమ అన్నిటినీ జయిస్తున్నది అనగా దాటిపోతున్నది. దేవుడు ప్రేమయున్నాడు, ఒక ప్రేమ దేవుడు. అవునండి, ఒకడు ప్రేమిస్తే అతడు నా మాటల గైకును అని యేసు చెప్పాడు. విరాశలో ఉన్నటువంటి ఒక పురాణాన్ని దేవుడు దర్శించడని నిజం మనకు తెలుసు. మనందరికీ అది తెలుసు. అయితే అది సహజంగా నిరాశ అట్టి నిస్పృహలోకి మనల్ని తీసుకువెళ్తుంది. దాన్ని చేయటానికి ఒకటి కావలసి ఉంటున్నది. యాకోబు 5:15 బైబిల్ ఇలా తెలియజేస్తున్నది, మనఃపూర్వకమైనది బహు బలము గలది అని. అదే నిరాశ సహసం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది బహు బలము గలదై ఉండును. ఒక నీతిమంతుడు, ఒక మంచి మనిషి తన ఆత్మ ప్రయాణం చేస్తే లేక ప్రసవేదన పడితే, ఏదైనా ఒకటి ప్రయాణము చేయటం మంచి మాటని నేను అనుకుంటున్నాను. ప్రసవ వేదన పడుట లేక ప్రయాణము చేయుట ఏ విధంగా పిలవాలనుకుంటే అలాగే. ఏ ఒక ప్రాణం నిరాశలో ఉండిపోయినప్పుడు, ప్రసవేదనలో ఉండిపోయినప్పుడు ఒకడు మహనపూర్వకమైన బహు బలము కలిగిన ప్రార్థన గుర్తును చూయించగలిగి అది ఒకటి చేస్తున్నది. చూశారా, ఇక్కడ యాకోబు 5:16 ఇక్కడ బైబిల్ ఏమి చెప్తుందో గమనించు. మన పాపములు ఒప్పుకునుట, సరిచేసుకునుట, దానికై సరిచేయబడి పాపములు ఒకరితోపరు ఒప్పుకునుడి. నీ కొరకు ప్రార్థన చేయమని ప్రజలను అడుగు. ఒకరితోకరు పాపములు ఒప్పుకునుడి మరియు ఒకరికొరకరు ప్రార్థన చేయుడి. అక్కడే మీరున్నారు. ప్రేమతోనే నా తప్పిదాలు మీతో ఒప్పుకోవటం నాకు నమ్మకముంటున్నది. ఆ విధంగానే నీ తప్పిదాలు నాతో ఒప్పుకుంటా. నేను నీ కొరకు ప్రార్థించగలంతగా నేను నిన్ను ప్రేమిస్తాను మరియు నీవు నా కొరకు ప్రార్థన చేస్తావు. దాంతో మనం నిలబడతాం. మనఃపూర్వకం గలదై జవాబు వచ్చే వరకు బహుబలము గల ఒక ప్రార్థన ఉంటున్నది. అదే భాష, అదే నిరంతరం మనకు కావలసి ఉన్నది. ఏమి జరిగినదో దాన్ని గుర్చి కొన్ని లేఖన ఉదాహరణలు తీసుకుందాం. ప్రభుచితమైతే ఇక కొన్ని 15 నిమిషాల వరకు. యాకోబు అతడు ఒక తరహా నిర్లక్ష్యపడిన మనిషి. అతడు తన మనసులో తలంచాడు. దేశత్వం అంటే అంత తనకున్నదలే అని అనుకున్నాడు. అది ఎలా పొందుకున్నాడో దాన్ని అతను లెక్క చేయలేదు. అది తను పొందుకున్న తర్వాత అంతా పర్వాలేదులే అని అతడు తలంచాడు. ఎందుకంటే అతడు దేశత్వాన్ని కలిగినాడు కాబట్టి. విషయమంతా అయిపోయిందిలే అని అనుకున్నాడు. అతడు పగలగొని పొలముల నుండి వచ్చి తన సహోదరు దగ్గరికి వచ్చాడు. దుప్పులను వేటాడుకుంటూ తన పశువులను కాచుకుంటూ ఆకలగొని తన సహోదరు దగ్గరికి వచ్చాడు. అతనికి ఒక పెద్ద అడవి భటాని మొదలగు వాంతో ఉన్న చిక్కుడుగాయల కూరగల ఒక కుండ అవసరమైనది. దినమంతా ఒక మనిషి నడిచినట్లయితే, అతడు ఆకలగున్నట్లయితే ఎంతగానో అతడు శోధించబడతాడు. అతని సోదరుడు, నేను అలసిపోయాను, ఇది కొద్దిగా నాకు ఇవ్వమని అడిగాడు. అతడు అన్నాడు, నేను జ్యేష్ఠత్వం పొందుకునేలా నీవు ప్రమాణం చేసినట్లయితే అని చెప్పాడు. అది ఎలాగ దాన్ని చేశాడో దాన్ని అతను లెక్క చేయలేదు కనుక అతడు పొందుకున్నాడు. జ్యేష్ఠత్వం పొందుకుంటే అంతటితో సరిపోయిందిలే అని అతను తలంచాడు. ఎందుకోస్తు అక్కడే నీవు ఓడిపోయావు. ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నీవు జన్మించావని, జ్యేష్ఠత్వాన్ని నీవు పొందుకున్నావని, అంతటితో అంత అయిపోయిందని నీవు తలంచావు. అయితే అది కేవలం దాన్ని ఆరంభం మాత్రమే. ఆయన మాట వినుడి అనే వర్తమానంలో నీకు జ్ఞప్తింటుంది. ఒక బిడ్డ కుటుంబంలో జన్మించిన తర్వాత కుమారుడు ఎలా ఆయనది జ్ఞప్తించుంటుంది. దేశత్వానికి హక్కులున్నవి. అయితే అది రుజువు కావాలి, బిడ్డ తర్బీతు కావాలి. అటు తర్వాత తండ్రి యొక్క చిత్తానికి విధేయునిగా అతడు రుజువు పరచబడకపోతే అలాంటప్పుడు అతడు వారసుడు కాకూడదు. అది ఏ వారసత్వం కాదు. అయినను అతడు కుమారుడే. అయితే వారసత్వం లేదు. అతడు తన తండ్రి పనుల మీద ఆసక్తి లేని వాడైనట్లయితే కనుక పరిశుద్ధాత్మ పెంతికొస్తూ ప్రజలపై కృమరించబడినప్పుడు సంఘంలో ఉన్నటువంటి వరములు తరతరములు వారు తిరిగి పొందుకున్నారు. వారు ఆత్మ ద్వారా జన్మించారు కనుక అంతటితో సరిపోతుందని వారు తలంచారు. అయితే చూడండి, కుమారుని స్థానం అనేది ఒకటి ఉన్నది. ఇతడు నిజమైన కుమారుడు రుజువు చేయబడిన తర్వాత అతన్ని బహిరంగ స్థలానికి తీసుకుని వెళ్తారు. అక్కడ కూర్చోబెట్టి వస్త్రాలు మారుస్తారు. అడు తర్వాత కుమారుని స్థానమందు ఉంచుతారు. తండ్రికి కలిగిన దాని అంతరపైన అతడు వారసుడు అవుతాడు. రూపాంతరికొండ పైన దేవుడు తన యొక్క కుమారుడు ద్వారా దాన్ని చేశాడు. ఆయన ఒక మేఘము కమ్మెను రూపాంతరము చెందాడు. ఆయన వస్త్రం సూర్యుని వలె ప్రకాశించను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను బహుగా ఆనందించుచున్నాను అని ఒక స్వరం పలికింది. ఔషే ధర్మశాస్త్రము ఓడిపోయారు, ఈయన మాట వినుడి అని చెప్పబడెను. ఆయన స్థానమందు ఉంచబడెను. చూశారా, యాకోబు తలంచాడు. తన జ్యేష్ఠత్వానంతా కలిగినాడు కదా అని అనుకున్నాడు. అంత సిద్ధమైందని తలంచాడు. అలాగే పెంతికొస్తూ వారు ఏకత్వం, త్రిత్వం, రకరకాల సంఘశాఖలను నిర్మాణము చేశారు. ఒకరినొకరు లాక్కోటానికి గడబిడ చేసుకుంటున్నారు. గురుతు చూయించబట్టలేదని రుజువైపోయినది. ద్వేషం, క్రోధం, కక్ష, చూశారా, అది వారు పొందుకున్నది. చూడండి, యాకోబు అదే తలంచాడు. అయితే ఒక రాత్రి తన ప్రాణభయం చేత నిరాశ తన్ని కబలింపజేసినది. నది దాటిన తర్వాత, నాన్న నన్ను చంపడానికి సంసిద్ధంగా ఉన్నాడు అని తాను వెలుచున్న ప్రాంతాన్ని గుర్చి ఆలోచన చేశాడు. గమనిస్తున్నారా, అతడి కలిగి ఉన్నటువంటి జ్యేష్ఠత్వమే అతన్ని మరణానికి నడిపించడానికి సాధనమైనది. నీవు పరిశుద్ధాత్మలో జన్మించినట్లయితే కొన్ని కొన్ని సార్లు నీవు పొందిన పరిశుద్ధాత్మయే అది నీవు గమనించినట్లయితే నీవు పొందిన పరిశుద్ధాత్మయే అదే నిన్ను అంతమునకు ఆ తీర్పు తెలుస్తున్నది. అవునది వాస్తవం. యెహోవా రక్షించిన ఆ నీరే లోకానికి తీర్పు తెచ్చినది. వెరితనమని నీవు పిలిచే ఆ వస్తువే నీ రహదారి చివరన నీకు తీర్పు తెలుస్తున్నది. చిట్టు చివరికి తన ప్రాణం పోతుందని యాకోబుకు తెలుసు. తన సహోదరుడు 400 మంది సైన్య జనాన్ని వెంటబెట్టుకుని వస్తున్నాడని, అతడు దారిలోనే ఉన్నాడని వర్తమానికుడు తెలియచెప్పాడు. భయం అతన్ని ఆవరించినది. యేషావుకు సమాధాన అర్పణ చేయుటకై ఎడ్లతో గొర్రెలతో పశువులతో కలిసి మనుషులు పంపాడు. అడి తర్వాత మరొక గుంపుతో బయలుదేరాడు. అతని మొదటిగా కలుసుకుని అతని కోపాన్ని చల్లార్చడం కోసం అతను మరొక గుంపుతో బయలుదేరాడు. అది అతన్ని ఆపలేదు. బహుశా అతడు నాకంటే ధనికుడై ఉండవచ్చును, అతనికి అవసరం లేదు అని తలస్తున్నాడు. అడి తర్వాత తన భార్యలను చిన్నబిడ్డలు తీసుకుని ముందుగా పంపుతున్నాడు. ఒకవేళ తన భార్యలను చిన్నబిడ్డలను చూచి యేషావు నిజంగా తన చిన్న మరదలను తమ్ముని బిడ్డను చూచి అతను చంపడు అని అనుకున్నాడు. తర్వాత అయినప్పటికీ అది అతడు చేయలేకపోయాడు. ఏ విధంగా మానవులను లోబరుచుకోవాలో దేవునికి తెలుసు. యాకోబు నది దాటాడు, అక్కడ అతను మోకరించాడు. చూడండి, అంతకృతం అతడు ఒక విధంగా కొద్దిగా బిడియపడేవాడు. అలా నందుకు నన్ను క్షమించండి, అతడు యాకోబు, అతడు మోసగాడు. అది అదే అతడు. అయితే ఒకటి అతనికి జరగవలసి ఉన్నది అక్కడే నిరాశ. అతని ముందు మరణం ఉండినప్పుడు తెగింపు నిరాశ ఉంటున్నది. ఇక్కడ ఈ రాత్రి అనేక మంది కూర్చుని ఉన్నారు. మరణం మీ ముందు ఉంచబడి ఉన్నది. మీరు కోరే విషయాన్ని సాధించగల ఒకే ఒక మార్గము నిరాశ వచ్చినది. ఈ రాత్రి నాకు అది కావాలి. ఇప్పుడే నేను దాన్ని పొందుకుంటాను, లేదా నేనేమైపోతాను. రేపది ఎంతో ఆలస్యమైపోతుంది. ఇప్పుడే నాకు అది కావాలి. పరిశుద్ధాత్మకు గురుతయగు బాప్తిసం కొరకు నీవు ప్రార్థించినప్పుడు, సరే నేను ఇప్పుడే వెళ్లి ప్రయత్నం చేస్తాను, ప్రభువా నేను కొద్దిగా అలసిపోయాను అని నువ్వు చెప్పవద్దు. సుమా, నీ స్థలములో నీవు ఉండు. ఎటువంటి ప్రయత్నం చేయి. ప్రార్థన వరుసకు నేను వెళ్తాను. నా తలపై నూనె రాయి, ఏమైనా మెరుగు తిరుగుతుందేమో నేను చూడాలి అని నీవు చెప్తే, అలాంటప్పుడు నీవెక్కడున్నావో అక్కడ కూర్చోటం మంచిది. నీవు ఆ స్థలానికి చేరుకునే వరకు, సంఘమంతా స్థలానికి వచ్చే వరకు అది జీవ మరణం మధ్య ఉంటుంది. అప్పుడే నీవు దానిని పొందుకోవాలి, లేదా నశించిపోతావు. అప్పుడు దేవుడు రంగం మీదకి సాగిపోతాడు. దేవుని రంగం మీదకి తెచ్చుటకు నిరాశలోని సాహసం అవసరమవుతున్నది. నిన్నటి కూడా ఏడవనటువంటి ఏడ్పు యాకోబు ఏడ్చాడు. దేవుని పట్టుకునేంత వరకు అతను నిరాశతో మొర్ర పెట్టాడు. అతడు అలా చేసి పొట్లా లేదు. ఏదో 15 నిమిషాలు కాదు, రాత్రంతా ఆయన ఉంచేట్లుగా తన ఆత్మలో అతను పోరాడాడు. అయినప్పటికీ ఆశీర్వాదం పొందుకోలేదని అతను తెలుసుకున్నాడు. ఆశీర్వాదం వచ్చే వరకు అతను పట్టుకున్నాడు. ఆశీర్వాదం వచ్చే వరకు నిరాశతో సాహసంతో పోరాడాడు. దేవుడు రంగం మీదకి వచ్చే వరకు అలా చేశాడు. ఆశీర్వాదం అతనిపైకి దిగి వచ్చినది అతను గ్రహించే వరకు నిరాశతో నేను నిన్ను విడువలను మొదలుపెట్టాడు. ఏకమంది ప్రజలు దేవునికి మహిమ కలుగురు కాక నేను ఇప్పుడు దాన్ని పొందుకున్నాను అని చెప్తారు. అక్కడే నేను మోసపోతున్నావు. అవును, ఒకరు అన్నారు, సోదరు బ్రెనహాం, నాకెంతగానో మంచి అనిపిస్తుంది. నేను అక్కడకు వెళ్లి ప్రార్థించాను, నాకు వెలుగు వచ్చినది. అది దేవుడు కావచ్చు. పెద్ద వెలుగు నా ముందు నేను చూశాను, అది దేవుడు కావచ్చు. అయితే దాని గురించి కాదు నేను మాట్లాడుతున్నది. హెబ్రీ 6వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, వర్షం నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను పడెను అని. అది అలాగే ఉంటుంది. గోధుమలు తీసుకురండి, కలుపు మొక్కలు తీసుకుని పొలములో ఉంచండి. అయితే వాస్తవంగా వర్షం గోధుమల కొరకు పంపించబడుతున్నది. అయితే వర్షము గోధుమల పైన ఇలాగో, అలాగే కలుపు మొక్కల పైన కూడా పడుతున్నది. గోధుమలు ఎలాగే సంతోషిస్తావో వర్షాన్ని బట్టి, అలాగే కలుపు మొక్కలు కూడా సంతోషిస్తాయి. అది ఒకే వర్షం. పరిశుద్ధాత్మ కుమ్మరించబడి నిజ విశ్వాసి ఎలా నడుచుకుంటాడో అలాగే అవిశ్వాసి కూడా చేస్తాడు. అయితే వాటి ఫలముల వలన అవి తెలియబడతాయి. దాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. అదే గుర్తు. యాకోబు తన నిరాశ నిస్పృహలు ఇలా చెప్తున్నాడు, నీ స్పర్శను నేను ఎరిగి ఉన్నాను, నీవు నాతో ఉన్నావు, నేను విడిచిపెట్టను. దాన్ని మంచిగా చూడవచ్చు. పురప్రంగా కొద్ది ప్రేరేపణ, వారు లేచి ఎగురుతూ గంతులు వేస్తూ సందులో పరిగెత్తుతూ నేను దాన్ని పొందుకున్నాను, నేను దాన్ని పొందుకున్నాను అని చెప్తారు. లేదు, లేనే లేదు. ఒకటి జరిగే వరకు యాకోబు అక్కడే ఉండిపోయాడు. అతని మరొక వ్యక్తిగా మారినవాణిగా చేసినది, మరో విధంగా నడిచేవాణిగా చేసినది. ఎందుకంటే అది జరిగే వరకు అతను ఉన్నాడు అక్కడ కాబట్టి. అతడు గెలిచే వరకు అతడు ఇక్కడ ఉన్నాడని బైబిల్ చెప్తున్నది. ఒక నరుడు దేవునితో పోరాడి ఎలా జయించగలడు? అయితే నీవు దాన్ని చేయగలుగుతావు. నీవు చేయగలవు. ఒక నరుడు దేవునితో పోరాడి గెలువగలుగుతాడు. ఒకప్పుడు హిస్కీ అనే ఒకరున్నాడు, నీవు చనిపోబోతున్నావు అని యెహోవా ఇలాగూ సెలవిచ్చిన ప్రవక్త ద్వారా చెప్పించబడ్డాడు. హిస్కీయా తన ముఖమును గోడతడి తిప్పుకుని నిరాశతో ఏడుస్తూ, ప్రభువా, నేను నీ ఎదురు యథార్థముగా ఇట్లు నడుచుకుంటున్నావు నీవు తెలుసుకును, నాకు 15 సంవత్సరములు కావాలని అని అడిగాడు. అతడు చనిపోబోతున్నాడని, ఒకటి జరగబోతుందని చెప్పబడిన తర్వాత అలా చేశాడు. నిరాశలో అతడు దేవుని యొక్క ప్రణాళికనే మార్చాడు. నిరాశతో నిరాశతో ఏడ్చాడు. ఆశీర్వాదం వచ్చే వరకు తన యొక్క పేరు మోసగాడు నుండి దేవునితో పోరాడి గెలిచిన వారిగా అగ్గు వరకు యాకోబు అక్కడ ఉండిపోయాడు. చిట్టు చివరికి దేశమే అతని పేరును పిలువబడుతున్నది. అవునండి, ఏంటిదంతా? ఆ ఫలితానికి తర్కారం ఏదంటే, ఆ విషయాన్ని గురించి అతడు నిరాశపడిపోయాడు. ఆ తర్వాత అతడు యెషయాను కలిసినప్పుడు అతనికి ఎలాంటి కాపలాదారులు అవసరం లేకపోయింది. నేరుగా వెళ్లి అతని కలుసుకున్నాడు. ఎందుకని? అతని నిశ్చితను పొందే వరకు అతను నిరాశలో ఉండిపోయాడు. మరి నీవు నిశ్చితను పొందే వరకు నీవు నిరాశలో ఉండు. నీవు అలాగలేకపోతే ప్రార్థన చేయించుకుంటూ కూడా రావద్దు, బలిపీడి మీద కూడా రావద్దు. అది జీవ మరణం వచ్చే వరకు ఆగు. అటు తర్వాత ఒకటి జరుగుతుంది, నిశ్చయంగా జరుగుతుంది. నిరాశ ఒకప్పుడు రూతు నవం ప్రక్క నిలబడి ఆమె నిరాశ చెందినది. ఆమె తన సొంత ప్రజల దగ్గరకు, తాను ప్రేమించిన వారందరి దగ్గరకు, ఆమె ఆరాధించిన ఆమె దేవుల దగ్గరకు వెళ్లిపోవాలా, లేక నవ్వుతోనే హత్తుకుని ఉండాలా? ఆమె ఏమి చేయాలి? ఆమె నిరాశలో ఉండిపోయినది. నీవెక్కడికి వెళ్తావో నేనెక్కడికి వస్తాను, నీవెక్కడ నివాసం ఉంటావో నేనెక్కడ ఉంటాను, నీవెక్కడ చనిపోతావో నేనెక్కడ చనిపోతాను, నీవెక్కడ పత్తి పెట్టబెడతావో నేనెక్కడ పత్తి పెట్టబెడతాను. నీ దేవుడే నా దేవుడు, అక్కడే నీవు ఉన్నావు. నిరాశ. దేవుడు ఆమెను దీవించాడు. ఆమెను ఓబెదు అను కుమారుని అనుగ్రహించాడు. ఆమెకు ఓబెదు యెష్షయి అని కనెను. అతని ద్వారా యేసు వచ్చాను. ఎందుకనగా నిరాశ ద్వారా ఆ చిన్నదగు రహాబు వేశ్య ఆమె నిరాశలో ఉండిపోయాను. మరణమే ఆమె ముంగిటి ఉన్నదని ఆమె ఎరిగినది. ఆమె న్యాయ తీర్పు కింద ఉండిపోయినది. ఆమె నిరాశలో ఉంది. వేగులు వారైన మిమ్మల్ని నేను దాచాను, నేను ఏదైనా చేస్తాను, మా ఇల్లు కాపాడుతామని మీ దేవునితో ప్రమాణము చేయండి అని ఆమె అన్నది. అక్కడే నీవు కూడా ఉన్నావు. ఈ గుర్తును నీవు తీసుకుంటే అది జరుగుతుందని అతడు చెప్పాడు. ఇస్సాకును, ఇస్సాకు పెళ్లి కుమార్తె తాను వెళ్ళినప్పుడు, అతని వైపు ఆ బాధ్యత పెట్టబడినప్పుడు ఎలియాజరు నిరాశ ఎదురయ్యినది. ఎలియాజరు దమస్కు వాడే నిలియాజరు గొప్ప వ్యక్తి. అబ్రహాము ద్వారా దయ పొంది అబ్రహాము నమ్మి తన కుమారుని ఇస్సాకు పెళ్లి కుమార్తెకు పోలికైన పెళ్లి కుమార్తెని వెదగుడు కొరకై తాను వెళ్లాడు. దాని ద్వారా క్రీస్తు వచ్చాడు. ఎలియాజరు ఆత్మ సంబంధమైనది ఉండి దాని భావమేంటో ఎరిగి ఉండరు. సరి అయిన స్త్రీ ఆ పురుషుడికి భార్య గుటకు ఎరిగి ఉన్నాడు. దాన్ని ఎలాగతను ఎందుకు చేయగలడు? అతని యొక్క నిరాశలో ఆ పట్టణము దగ్గరికి అతను వచ్చినప్పుడు ప్రభునదేవా అని ప్రార్థించాడు. అదే విషయం, నీవు నిరాశతో పడిపోయావు, ప్రార్థించు, ప్రార్థించుటకు వెళ్ళు. ప్రభునదేవా, మొదటిగా వచ్చిన అమ్మాయే నాకు త్రాగుటకు నీళ్ళిచ్చి వంటలకు నీరు పోసిన చిన్నదే ఆమె ఉనుగాక. అతను తన నిరాశ సమయంలో ప్రార్థన చేశాడు. అందమైన ఆ అమ్మాయి వచ్చి వంటలకు నీళ్లు పోసినది. నా మార్గమును ఆలస్యం చేయక అని అతడు చెప్తున్నాడు. ఆమె వెళ్తుందో లేదో అనే తీర్మానం చేయుటకై ఆమె వచ్చినది. ఆమె పెళ్లి కుమార్తెకు ఒక పోలిక ఇంటున్నది. ఆమె ఏనాడు చూడటువంటి ఒక పురుషుని యొద్దకు వెళ్లి అతన్ని పెళ్లి చేసుకుంటుందా? అదే విషయం, ఆమె అతని ఎన్నడూ చూడలేదు. అయినప్పటికీ అతని సేవకు ద్వారా ఆమె విన్నది. పెళ్లి కుమార్తెకు ఒక పోలికది, నీవెన్నడూ క్రీస్తును చూడలేదు, అయితే ఆయన సేవకుల ద్వారానే ఆయన ఎవరై ఉన్నారో నీవు వింటున్నావు. నీవు ప్రతిదాని నువ్వు అమ్ముతావు, నీ ఇల్లును విడిచిపెడతావు, ఆయన ఎందుకు వెళ్ళడు కొరకు సమస్తాన్ని విడిచిపెడతావు. ఇప్పుడు గమనించు, పెళ్లి కుమార్తెకు ఒక పోలిక ఆమె ఒక తీర్మానం చేసినది. వెళ్ళడు కొరకై ఆమె సంఘశేఖ గృహాన్ని విడిచిపెట్టినది. యోనా తుఫాను సమయంలో సముద్రం యొక్క అడుగు భాగాన తెంగిబలక కడుపులోకి త్రూసివేయబడ్డాడు. బ్రతుకు ఆశలన్నీ అయిపోయినవి. అయితే సలోమోను ఆలయాన్ని ప్రతిష్ఠ చేస్తూ ప్రభువా, నీ ప్రజలు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉండి ఈ ఆలయ వైపు తిరిగి ప్రార్థించినట్లయితే నీవు ఆలకిస్తానని చెప్పావు అని ప్రార్థన చేశాడు. తిమికలివ కడుపులో తిరిగి మోకరించుకు ఎలాగో అనుకూలత చేసుకున్నాడు. నేను వస్తున్నాను. తిమింగలం ఉమ్మంతా తన చుట్టూ ఉండిపోయినది. అక్కడ నిరాశలో అతడు మొరపెట్టి ప్రార్థించాడు. అట్టి నిరాశలో ఉండి తిమింగలం కడుపులో కొద్దిగా ప్రాణవాయువు మాత్రమే అతనికి ఉన్నది. అతను పీడిస్తున్న ఆ కొద్ది విపరితో అతను ఎక్కడున్నాడో అతనికి తెలియదు. ప్రభువా, నీ ఆలయ వైపు నేను ఎదురు చూస్తున్నానని అనుకుంటున్నాను అంటున్నాడు. కొద్ది ఊపిరితో నిరాశతో ఉండిపోయి అలాంటి పరిస్థితుల్లో అతను ప్రార్థించాడు. క్రితం అతను చేయలేదు. అయితే అతని నిరాశలో ఉండిపోయాడు. అతను ప్రార్థించాడు. దేవుడు అతన్ని 3 రాత్రింబగళ్లు కాపాడి అతడు ఎక్కడ వర్తమానివ్వాలో అక్కడ విడిచిపెట్టాడు. నిరాశ. హన్న బైబిల్ గ్రంథంలో ఒక గొడ్రాలైన స్త్రీ. ఆమెకు ఒక కుమారుడు కావాలి. అతని కొరకు పోస్తమున్నదామె. ఓలేములోని యాజకుడు ఆమె మత్తురైనదని తలంచే వరకు అతడు ఉపవాసముండి ఆమె ఉపవాసముని ప్రార్థించడం. అటువంటి నిరాశ నిష్ఫలంలో ఉన్నదామె. మిగతా స్త్రీలైతే ఇలాంటి ఆభరణం ఆమె ధరించుందామె అని వేసి చూస్తున్నారు. అది ఎలా జరుగుతుందో మీకు తెలుసా? మిగతా వారు ఎటువంటి వస్త్రాలు ధరించారా? పొలంలోని సంగతుల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే హన్న అలా చేయలేదు. ఆమె ఆ జనాంగంతా దాటి బలిపీఠం దగ్గర చేరుకున్నది. ఆమె ఉపవాసం ఉన్నది. ఆమె నింద తీసివేయబడాలి. ఎంత వ్యతిరేకంగా ఉన్నదామె యొక్క స్థితి నేడు. ఒక బిడ్డను కలిగి ఉండటమే ఆమె ఒక నింద. అప్పుడైతే ఒక్క బిడ్డ కూడా పుట్టుకుండటం ఒక నింద వారికి. ఆమె మోకరించినది. మందిరం యొక్క ఘనతను ఆమె గమనించలేదు. అక్కడ నడుస్తున్న యాజకుని యొక్క గౌరవాన్ని ఆమె గమనించలేదు. ఆమె కన్నీళ్లు ఆమె చెక్కులపై రాలిపడుతున్నంతగా ఆమె ఈడుస్తూ నిరాశతో, హో ప్రభువా, దేవా, నాకు ఒక కుమారుడు దయచేయి, నాకు ఒక కుమారుడు దయచేయి అని ఆమె మొరపెడుతున్నది. చండి, ఆమె స్వార్థపరురాలు కాదు. ఆమె ప్రార్థన దేవుడు విని ప్రార్థన ఆలకించి ఒక కుమారుడు దయచేశాడు. తిరిగి ఆ బిడ్డను దేవునికి ఆమె ఇచ్చినది. ఎందుకనగా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించిన తర్వాత ఆమె స్వార్థపరురాలుగా ఉండుటకు ఆశించలేదు. ఆమెకు ఒక ప్రవక్తను ఆయన ఇచ్చాడు. అది ఇంకా ఎక్కువ ఆశీర్వాదం. ఓహో, ఆయన ఇచ్చే చిన్నవాటిలో ఆయన నిండిపోయాడు. కుమారి మాత్రమే కాదు, అతడు ఒక ప్రవక్త. ఇస్రాయేల్లో బహిరంగ దర్శనం అనేది అనేక సంవత్సరాల నుంచి లేదు. అనేక సంవత్సరాలకు సమూయేలు అక్కడ మొదటి ప్రవక్త అయ్యాడు. ఎందుకనగా తల్లికి బిడ్డలు వేరు కాబట్టి ఆమె నిరాశ చెందినది. బహుశా ఆమె 60-70 సంవత్సరాలుగా వయసు దాటిపోయి ఉండవచ్చునేమో. నిరాశతో ఆమె ప్రార్థించింది. ఆమె ఆ బిడ్డను పొందుకోగలిగినది. అంటే దేవుడు ఆమెతో మాట్లాడాడు. అవును, దానికి సందేహము లేదు. దేవుడు నీతో మాట్లాడే వరకు నీవు నిరాశ చెందలేవు. ఓ సంఘమా, నీవు లేచి నేను వణికించుకో, నీ మనస్సాక్షి గుర్చుకో. ఈ ఘడియలో నీవు మేల్కో. మనము నిరాశగా ఉండాలి లేదా నశించైనా పోవాలి. ప్రభు రుద్రుడు ఒకటి వస్తుంది. అది యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అన్నది అని నాకు తెలుసు. ఒకటి రాబోచున్నది. మరి మనం మరింతగా నిరాశ చెందుదాం. అది జీవమరణ మధ్య ఉన్నది. మన మధ్య నుండి అది వెళ్ళుతున్నది. మనం అది చూడలేము. ఎందుకంటే అది ఆమెను స్వార్థపురాలుగా చేయలేదు. ఆమెకు ఒక ప్రవక్త దయచేయబడ్డాడు. ప్రవక్త ప్రభు యొక్క వాక్యం పలికిన తర్వాత షునేమియురాలైన ఆ స్త్రీ వృద్ధులైనప్పటికీ, ఆమె పెనిమిటి వృద్ధులైనప్పటికీ ఆమెకు ఒక బిడ్డ కలిగాడు. వారికి పిల్లలు లేరు. అయితే ఆమె ఈ ప్రవక్త దయాహర్దులై ఉంటున్నది. అతడు దైవజుడైన ఆమె ఎరిగినది. అతడు ఘనత గల వ్యక్తి అని యథార్థముదని ఆమె గ్రహించినది. అతడు ఆ ఇంట్లోనికి వచ్చాడు. ఆమె భర్త మొదలగు వారు ఇంటిలో లేరు. అతడు పరిశుద్ధమైన మనుష్యుడు. అతడు ఘనత గలవాడని వారు చూడగలిగారు. అతడు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయటం ఆమె గమనించినది. దేవుడి విషయాలు అతడు చెప్పు చుట్టు ఆమె విన్నది. అతడు ఘనత గల వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి. మన దగ్గరికి వచ్చి ఇక్కడ ఉంటున్న వ్యక్తి పరిశుద్ధుడు, ఘనత గల వ్యక్తి అని నేను గ్రహిస్తున్నానని తన భర్తతో ఆమె చెప్పినది. ఆ ఇంటి జీవనాలు అతడు పవిత్రుడ మనుషుడు ఆమె ఎరిగినది. అతడు చికాకు పడకున్నట్లు అక్కడొక చిన్న ఇల్లు అతని కొరకు కట్టించింది. అతడు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఉండవచ్చు. ఆమె చిన్న పడక తాను త్రాగటానికి, కడుక్కోవటానికి కూజాతో నీరు పెట్టింది. బహుశా కొద్దిగా ఆహారం ఇచ్చి ఒక పనికిత్తుతో లేక వంటవాడితో లేక మరొకరితో పంపించిండవచ్చును. వచ్చి శుభములు చెప్పి ఉండవచ్చు ఇండును. కనుక ఎలీషా అతని ఎల్ల చూపిన కరికరాన్ని గమనించాడు. ఈయన చిన్నవారిలో ఒకరికి చేసేది కనుక నాకు చేశారు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆమె అది చూసింది. ఈ స్త్రీ ప్రవక్తను గౌరవించి దేవుని గౌరవించుచున్నది. ఆమె ప్రవక్తల్లో దేవుని చూచినది. దాని కొరకు ఆమె ఏది కొరలేదు. దేని కొరకు ఆమె హృదయం కొరటలేదు. ఆమె దేవుని ప్రేమించింది కనుక అది ఆమె చేస్తుంది. ఎలాంటి ఆశీర్వాదం కొరకు ఆమె అది చేయలేదు. ఆమె అలా చేసింది అంతే. ఎలీషా అంటున్నాడు, వెళ్లి ఆమె అడుగు, ఆమె నిమిత్తం రాజుతో నేను మాట్లాడవలన, నేను అతనికి వ్యక్తిగత స్నేహితుడును లేక ప్రాముఖ్య నాయకుడును, అతను నాకు బాగా తెలుసు అని చెప్పమన్నాడు. ఏదైనా ఏదో ఒకటి ఆమెకు నేను సహాయం చేయవాలి. ఆమె నన్ను అంతగా ఆదరించినది కనుక నేను ఒకటి ఆమెకు ఇవ్వాలి. ఆమె నన్ను పోషించింది, ఆమె నన్ను పరుపుల పైన పండుకుంటూ కొరకై అలా అనుమతించినది, మా ఇళ్ళ ఎంతగానో ఆమె ఆదరణ చూపించినది. ఇప్పుడు ఏమి చేయాలి? ఆమె చెప్పింది, ఏమీ అవసరం లేదు, నేను నా సుజన్ల మధ్య నివసిస్తున్నాను, మేము అన్ని కలిగి ఉన్నాం, మేము బాగా బ్రతుకుతున్నాం, చాలు, మాకేమీ అవసరం లేదు. అయితే గేహజీ చెప్పాడు, అయితే ఆమెకు పిల్లలు లేరు అని చెప్పాడు. అది కాక మరేది గేహజీ చూడలేదు. ప్రవక్త దర్శనాన్ని చూడటానికి సందేహం లేదు. అతను చెప్పాడు, వెళ్లి ఆమెతో చెప్పు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, తగిన కాలానికి లేక ఒక సమయానికి ఇప్పటి నుండి ఒక సంవత్సరానికి ఆమె ఒక కుమారుడికి ఎత్తుకుంటుంది అని చెప్పాడు. కుమారుడు జన్మించాడు. ఈ పెద్ద వృద్ధ దంపతులు ఎంతగా ప్రేమించారో ఆ చిన్నబిడ్డను, ఆ ఒక్క బిడ్డను. అతనికి 12 సంవత్సరాలు వచ్చినవి. ఒక రోజు తన తండ్రితో కలిసి గోధుమ నరుగుతున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం అయింటున్నది. అతనికి ఎండదెబ్బ తగిలినది. నా తలబోయేనే అని అరుస్తున్నాడని అనుకుంటాను. అతనింకా బలహీనే పోతున్నాడు. పొలముల నుండి తన తండ్రి అతను తీసుకుని పోవలసి వచ్చాను. అటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఒక సేవకంతో అతని పంపించేవేశాడు. తల్లి తన యొక్క తొడపైన మధ్యాహ్నం వరకు పరుకుండు పెట్టుకున్నది. అతను చనిపోయాడు. గమనించు, ఆమె యొక్క ఏకైక కుమారుడు, ప్రభు వల్ల ఆమెకు దయచేయబడినవాడు. ప్రార్థన ద్వారాను ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడని ప్రవక్త వాగ్దానం ద్వారా కలిగిన వాడు అతడు. ఎక్కడో ఏదో లోపమున్నదని ఆమె గ్రహించింది. అది పనిచేయదు. ఆ కుమారు దేవుడు ఆమెకు ఏ విధంగా దయచేశాడు? ఆ బిడ్డ మీదకు ఆమెకు ఆ ప్రేమ ఎలా వచ్చినది? అయినప్పటికీ ఆమె ఎన్నడూ దాన్ని కొనలేదే. ఆ బిడ్డను కలిగుంటానికి ఆమె చాలా వృద్ధాప్య వయస్కురాలే. దానిని దేవుడి హస్తం ఉచ్చరణ చేయవలసి ఉండేను. ప్రవక్తకు ఒక మనుషుడు దాన్ని మాట్లాడాడు. అయితే ఆమె యొక్క ఏకైక కుమారుడు ఈ పరిస్థితిలో చనిపోయాడు. కనుక ఆమె సేవకునితో ఇలా చెప్పినది, గాడిద గంతగట్టి దాన్ని తోలు, దాన్ని ఆపవద్దు. ఎవరైనా ఆపుచూపినట్లయితే ఒక్క మాట కూడా చెప్పవద్దు. నేరుగా కర్మెల పర్వత యొద్దకు నడువు, అక్కడ ఒక గుహలో ఒక చోట నిలుపు చేయి. అక్కడ సర్వోన్నతుడు దేవుని దాసుడు ఉన్నాడు. ఈ యొక్క బిడ్డను కలిగి ఉంటానని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నాతో ఎవరు చెప్పారో అతడే అతడు. దీనిని ఎందుకు దేవుడు చేశాడో నేను తెలుసుకోవాలి. నేరుగా ముందుకు వెళ్ళు. కంచర గాడిదను ఏమీ పరీక్షించకు. ఎంత త్వరగా అది పరిగెత్తగలిగితే అంత త్వరగా పరిగెత్తని. నీవక్కడకు చేరే వరకు దాన్ని పరిగెత్తని. నిరాశ ప్రవక్తని లీషా లేచి చూచి, క్షుణీమైన ఇక్కడికి వస్తున్నది, ఏదో ఆమెకు జరిగింటుంది, దేవుడు దాన్ని నాకు తెలియచేయలేదు, అదేదో నాకు తెలియదు, వెళ్లి ఆమెను కలువు, త్వరపడుదాం, ఏదో జరిగింటుంది. ప్రవక్త మీదకి ఆ నిరాశ వచ్చినది, ఆ స్త్రీపైకి ఆ నిరాశ వచ్చినది. చూసారా, వారినొకరొకరు కలిసి వచ్చి ఉండేది. ప్రభు యొక్క మాట ఏదో ఒక తెలుసుకోవాలి ఉన్నారు, ఒకరేమో ప్రభు యొక్క మాట ఏదో తెలియలేకుంటున్నారు, అది అదే. ఒకరేమో తెలుసుకోవాలని ఉన్నారు, మరొకరు అదేంటో తెలియకే ఉన్నారు. ఆ స్త్రీ తెలుసుకోవాలని ఆశపడుతున్నది, ప్రవక్త తెలియకే ఉన్నాడు. దేవుడు దాన్ని నాకు తెలియచేయలేదు. ఆమె వచ్చినప్పుడు నేను ఆమెకు ఏమి చెప్పాలి? నాకు తెలియచేయట్లేదు. కాబట్టి అప్పుడు ఆమె అలాంటి పరిస్థితిలో ఉండిపోయినది. అతను తన చేయెత్తి, అందరూ క్షేమేనా? నీ భర్తతో కూడా అందరూ క్షేమమా? నీ బిడ్డతో కూడా అందరూ క్షేమమా అని అతను అడిగాడు. ఆ స్త్రీ తన నిరాశ చివరి భాగాన్ని ఉండిపోయినది. అందరూ క్షేమమే, మహిమ కలుగును గాక, అందరూ క్షేమే. ఆమె నిరాశ నిష్క్రమమైపోయినది. ప్రభు సేవకుని ఆమె కలుసుకున్నది. అతనిక్కడ లేకపోతే ఆమె ఇంకా నిరాశలో ఉండిపోయేది. అయితే చూసారా, అతనిక్కడే ఉన్నాడు. అంతా క్షేమమే అని ఆమె చెప్పినది. ఎలీషా అనుకుంటున్నాడు, మంచిది, ఇప్పుడు ఏమి జరుగుతుంది అని అనుకున్నాడు. కాబట్టి ఆమె పరిగెత్తుకుంటూ పోయి అతని పదం దగ్గర పడిపోయినది. అది కొంత విదూరంగా కనిపించినది కనుక గేహజీ వెళ్లి ఆమెను పైకి తీశాడు. ఆమెను అలాగే ఉండని, అలా చేయవద్దు అని అతను చెప్పాడు. ఎలీషా తన సేవకుతో అంటున్నాడు, అలా చేయవద్దు, ఆమెను అలా ఉండని, ఏదో ఒక పొరపాటు జరిగినది, దేవుడిది నాకు తెలియచేయలేదు. అటు తర్వాత బిడ్డ చనిపోయాడని ఆమె అతనికి తెలిపినది. ఇప్పుడు ఏమి చేయాలో ప్రవక్త తెలియలేదు. గేహజీ, నీ నడిచే ఆ కర్రను తీసుకో అని అతను చెప్పాడు. అతను ముట్టుకున్నది దీవించబడిందని అతనికి తెలుసు. ఎందుకంటే అది అతడు కాదు, అది అతను దేవుడే. అతనెవరో అతనికి తెలుసు, అతని ప్రవక్త అయిన తనకు తెలుసు. కాబట్టి అతని కర్రను తీసుకుని, గేహజీ, నీవు దీన్ని తీసుకుని వెళ్లి బిడ్డపై ఉంచు అని చెప్పాడు. ఎవరైనాతో మాట్లాడితే నిరాశపడతావు. ఎవరికీ నీవు నమస్కరింపవద్దు. ఆగకుండా వెళ్ళు. ఎవరితోనూ మాట్లాడవద్దు. బిడ్డ మీద దాన్ని పెట్టు. అయితే ఆ స్త్రీ ఆమె యొక్క నిరాశను తెగింపు చేసుకోలేదు. దేని కొరిక వచ్చిందో తద్వారా ఆమె తృప్తి పడలేదు. ఆమె అంటున్నది, ప్రభువైన దేవుడు జీవించున్నంత మట్టుకు నీ వచ్చి బిడ్డకు పరిచయం చేయు వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్తుంది. ఎలీషా నిరాశ చెందిపోయాడు. ఆమె అతడు రహదారిని వెళ్తున్నారు. వారు ఇక్కడ ఉన్నప్పుడు ఆ పొలములోని ప్రజలంతా ఏడుస్తూ రోదన పెడుతున్నారు. ఆ స్త్రీ ఒక మంచి సరైన కార్యమే చేసినది. ఆమె ఆ బిడ్డను తీసుకుని ఎలీషా ఎక్కడ పడుకుంటాడో ఆ పడకమే పెట్టినది. అది అతని కర్ర ఎంత ఉపయోగమో అంత ఉపయోగం. అతను ఇక్కడ మేల్కొలేదు కనుక అక్కడది పనిచేయలేదు. మరొక వ్యత్యాసకరమైనది తెలుసుకోవాలని ఆమె ఆశించింది. ప్రవక్త లోపలికి వెళ్లాడు. అతడు నిరాశలో ఉన్నాడు. ఇప్పుడు అతను ఏమి చేయబోతున్నాడు? అతడు వెళ్లి నేలపై నిరాశతో సాష్టంగా పడ్డాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రభువా, నాకేమి తెలియదు. ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు నన్ను ఆ స్త్రీతో చెప్పమన్నావు. నీవు చెప్పావు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా నేను ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఆమె ఇబ్బందిలో ఉండిపోయినది. ఏమి చేయాలో నాకు తెలియదు. ఇక్కడ చచ్చిన బిడ్డ పడి ఉన్నాడు. ప్రభువా, నేనేం చేయాలి? దేవునిలో ఉన్నట్లయితే ఆ బిడ్డ మీద నీవు పడుకో అని పరిశుద్ధాత్మ చెప్పి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. మొదటిగా అతను ఏమి చేశాడో తెలుసా? అక్కడ ఆగి పరిగెత్తి వెళ్లి అతని చేతులపైన తన చేతులను, అతని ముక్కు పైన అతని ముక్కును, అతని పెదవులపైన తన పెదవులను పెట్టాడు. దాని మీద తాను సంపూర్ణంగా చాచుకుని పడుకున్న తర్వాత ఆ బిడ్డ 7 సార్లు తుమ్మాడు. నిరాశ నిష్క్రమైపోయినది. బిడ్డ బ్రతికాడు. ఎందుకంటే ఆ నిరాశ స్త్రీని ప్రవక్తను తరిమినది. ఆ నిరాశ ప్రవక్తను బిడ్డనొద్దుకు తరిమినది. ఆ ఇరువురి నిరాశ దేవుని వద్దకు తెర మీదకి నడిపించినది. దేవుని ప్రేమతో, ఆయన ప్రజలపైన ప్రేమతో దేవుని ప్రేమను దింపి యుద్ధములకు విశ్వాసాన్ని పంపించినది. కార్యం సమాప్తమైనది. సమస్య పరిష్కారం అయిపోయినది. ఆమేన్. అది అదే నిరాశ దాన్ని ఆ పని చేసినది. ఆమె విడిచిపెట్టట్లేదు. భిక్షపడుకుంటూ ఆ గవిని వద్ద ఉన్నటువంటి గుడ్డి బర్తులోమయ్య యేసుని దాటి వెళ్లిపోతున్నాడని తలంచాడు. అతను మొట్టమొదటి ఏం చేశాడు తెలుసా? శబ్దం విన్నాడు. యేసు నడిచి వెళ్తుండగా శబ్దం విన్నాడు. ఎవరటి వెళ్తుంది అని అడిగాడు. ఒకరు అతను ఎత్తి కూర్చోబెట్టారు. దయచేసి ఒకరు చెప్పండి, ఎవరటి వెళ్తుంది? అందులో ఒకరు, బహుశా దయగల ఒక చిన్న శిష్యురాలు కావచ్చు. అయ్యా, అటు ఎవరు వెళ్తున్నారో నీకు తెలియదా అని అడిగినది. వినలేదే. తమాత్ తోటంతా, చచ్చిపోయిన గుంపంతా ఇక్కడే ఉన్నారని కొందరు చెప్పుకుంటే విన్నాను. నువ్వు చచ్చిపోతే వెళ్లి వారిని లేపు. అది ఒక దేవదూషకుడో ఇంకెవరో అని చెప్పటి నేను విన్నాను. లేదు, అలా కాదు. గల్లే ప్రవక్తను గురించి నీ విన్నావా? నజరేతవాడైన యేసు అను ఆయన యవ్వన ప్రవక్త, ఆయన గురించి నీ విన్నావా? లేదే. మంచిది. బైబిల్ గ్రంథములో అంటే మన పుస్తక బాండగారంలో దావీదు కుమారుడు వచ్చునని విన్నావా? ఆయనే ఈయన. అది ఆయనేనా? అది ఆయనేనా? వెళ్ళిపోతున్న ఆయనేనా? నిరాశ కేకగా మారినది. దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకగా మారినది. ఓ దినరక్షగా, నన్ను దాటిపోవద్దు. నా దీనస్వరము ఆలకించు. ఇతరులను పిలుస్తున్నప్పటికీ నన్ను దాటిపోవద్దు. ఓ యేసు, నార్మై, నువ్వెక్కువగా కేకలేస్తున్నావు. అయితే అతని నిరాశలో ఉండిపోయాడు. ఆయన దాటిపోతే అతనికి మరొక తరుణం ఉండకపోవచ్చును. మనకు కూడా అలాగే. ఇదే ఆఖరి రాత్రి కావచ్చునేమో. నిరాశతో అతను పెద్దగా కేకలు పెడుతున్నాడు. ఓ యేసు అని కేకలు పెడుతున్నాడు. ఆగమని ఎంతమంది చెప్పినా అది అతనికి అవసరం. అదే విధంగా ఇంకా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఆత్మని వారితో చెప్తే అతను ఇంకా దాన్ని పెద్ద చేస్తున్నాడు. అతను నిరాశలో ఉన్నాడు. ఎవరూ అతను నిలుపు చేయలేరు. అవిధి కుమారుడా, నన్ను కరుణించు. నిరాశతో అతను పెద్దగా కేక వేస్తున్నాడు. దేవుని కుమారుడు లోక పాపములు ఆయన భుజంపై వేసుకుని లోక బలర్పణ కొరకై యెరూషలేములకు వెళ్తున్నాడు. ఆయన అడుగులు నిలుపు చేశాడు. నిరాశ, నిరాశతో కూడిన కేక దేవుని కుమారుని నిలుపు చేసినది. నేను నీకేమి చేయాలని కోరుకుంటున్నావు అని అడిగాడు. ప్రభువా, నాకు చూపు దయచేయు అని అడిగాడు. వెళ్ళు, నీ విశ్వాసాన్ని రక్షించినది. అదే చాలు. నిరాశ, నిరాశ ఒకదాన్ని పట్టుకున్నప్పుడు మెనుక్కుమనే ఆ చిన్న స్పర్శ ఏదనగా విశ్వాసం దాన్ని పట్టుకుంటుంది. చూశారా? ఒక్క నిమిషం ఆగు, అక్కడే ఉండు. ఒక నిమిషం, నేను ఇప్పుడు చూస్తున్నావు లేదు, నన్ను చూడలేవు అని నువ్వు చెప్పలేదు. కొన్ని సంవత్సరాల నుండి నా చేతులు నేను చూడలేదు. నేను చూస్తున్నాను లేదో మనం చూద్దాం. నేను ఇంకా దేన్ని చూచట్లేదు. నీ విశ్వాసం నేను రక్షించను అని యేసు చెప్పినప్పుడు అదిక చాలు. అదే అతనికి కావలసి ఉన్నది. నిరాశ ఒక పాఠ్యాంశం కొరకు పిలుస్తున్నది. ఆ పాఠ్యాంశం ఎంత మందంగా ఉన్నప్పటికీ అది పొందుకున్నది. అది అప్పుడే నమ్మబడేది. ఎందుకంటే నిరాశ దాని నెట్టినప్పుడు విశ్వాసం పట్టుకుంటుంది. చూసారా, దాంతో కలిసిపోయిన ప్రేమ అక్కడ ఉన్నది. దాని అది తీసుకుని వస్తుంది. నిరాశ దాన్ని చేసినది. గుడ్డి బర్తలోమయ్య వెంటనే దృష్టిని పొందుకున్నాడు. పేతుడు రాత్రి సముద్రపై ప్రయాణం చేసి అతను నిరాశ చెందాడు. ఏదో పొరపాటైపోయినది. ఒక ఆత్మ నడుచుకుంటూ నా వైపు వస్తున్నది అని అతని కేకలు వేయసాగాడు. పడవ మునిగిపోబోతున్నది. ప్రభువా, అది నీవైతే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు అనుమతి ఇమ్ము అని అతడు అన్నాడు. అతని పడవలో ఉండే గింతగా అడుగుపెట్టి మునిగిపోసాగాడు. నిరాశ చెందాడు. ఒక పొరపాటున్నప్పటికీ దేవుని ఆజ్ఞలను అవలంబించుకునే ప్రయత్నము చేయుట, దాన్ని సంఘము గ్రహించిందని నేను నిరీక్షిస్తున్నాను. దేవుడు దేన్ని చేయమన్నాడో అందులో మనుషుడు చేయుట. ఈ రాత్రి వేళ క్రైస్తుడైన నీవు నీ విధి నిర్వహణలో ఉన్నావు. పరిశుద్ధాత్మ నాయకత్వంలో వెంబడించుటకై ప్రయత్నము చేయుట. క్యాన్సర్ నిన్ను ఆక్రమించినది, మరణం నిన్ను ఆక్రమించినది, క్షయ నిన్ను ఆక్రమించినది, మరేదో ఆక్రమించినది. విధి నిర్వహణలో పేతురు ఏ హక్కును కలిగి ఉన్నాడో దాన్ని నీవు కలుగుతున్నావు. ప్రభువా, నన్ను రక్షించు, లేదా నేను నశించిపోతాను. నిరాశలో అతను కేకలే వేశాడు. ఒక హస్తం వచ్చి అతన్ని ఆదుకున్నది. నీవు దాన్ని కలుగుతున్నావు. అయితే అతడు ప్రభువా రక్షించు అని కేక వేశాడు. నా నిరాశ కేకను ఆయన విన్నాడు. జలముల నుండి ఆయనను పైకెత్తాడు. నేనిప్పుడు క్షేమంగా ఉన్నాను. అవునా, నీవు మొదలుపెట్టినప్పుడు అది అదే అవుతున్నది. ఈ చిన్న స్త్రీ ఒక తల్లి కావచ్చును. ఆమెకు అది ఏమైనప్పటికీ ఒక చిన్నబిడ్డ కావచ్చు, మనుమడు కావచ్చు, మెనలుడు కావచ్చు. అదేమైతేనేం, నిరాశతో కేక వేయబడ్డది దేవుడు విన్నాడు. అటు తర్వాత మనం చూస్తున్నాం కృంగిపోవుట. దేవుడు అతని మొరడు విన్నాడు. అతని విధి నిర్వహణలో అతని కృంగిపోయాడు, అతని ఓడిపోయాడు. నీవు ఓడిపోయినా పర్వలేదు, దానివల్ల తొలిగేదేమి లేదు. మనమంతా ఓడిపోతాం. మనము అపజయ పొందేవారం ఆరంభములు. అయితే నీటి పైన మనం నిలబెట్టి మనల్ని దరిచేర్చేవారు బలమైన బాహువుతో మన ప్రక్కన ఉన్నవారు ఒకరున్నారు. నీవు ఒక తప్పు చేశావా? కొందరు స్త్రీలు తప్పు చేస్తారు, కొందరు పురుషులు తప్పు చేస్తారు, కొందరు బాలురు, కొందరు బాలికలు తప్పు చేస్తారు. కృంగిపోవద్దు సుమా. నిరాశలో ప్రభువా నశించిపోతున్నా, నన్ను రక్షించు అని కేకవే. దాని గురించి నిరాశ్రునికి రా. దేవుణ్ణి మరణం ఆలకిస్తాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా కృంగిపోయిన ప్రాణాన్ని అలాంటి మరణను స్వీకరించేవాడు. దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచమందల అత్యున్నతమైన యుద్ధభూమిలో గచ్చబడలో మన ప్రభుని యేసుక్రీస్తు వారి నిరాశలో ఆయనే కేకవేశాడు. లోక పాపములు ఆయన తీసివేయాలా, లేక ఆయన ఏమి చేయకూర్చున్నాడో అలాగే తన ప్రియమైన శిష్యులతో భూమి మీద ఉండిపోవాలా? అయితే ఆయన తన్ను తాను తగ్గించుకున్న ఆయన దీనత్వాన్ని గమనించు. నా ఇష్టము కాదు కాని నీ చిత్తమే సిద్ధించునుగాక. పరలోక దేవుని వాగ్దాన వాక్యమును తన్ను తాను తగ్గించుకున్నాడు. గమనించు, ఆయన కొద్దిగా ముందుకు వెళ్లిపోయాడు. ఆయనే కొంచెం ముందుగా వెళ్ళినట్లయితే మనం ఎంత ముందుగా వెళ్లవలసి ఉన్నది? గమనించారా? గమనించండి. ఇక లూకాసు వార్తలు కుంటాను. లేఖనం ఇలా చెప్పినది, ఆయన మరింత ఆతృతగా ప్రార్థించను అని. సహోదరి సహోదరుడా, యేసే అంత ఆతృతగా ప్రార్థిస్తే మనమెంత ఆతృతగా ప్రార్థించవలసి ఉంటున్నది? ఆకాశమందల దేవుడే క్రీస్తే శరీరధారి ఆతృతముగా ప్రార్థించినట్లయితే కృప వలన రక్షించబడిన పాపులమైన మనం ఎంత ఆతృతగా ప్రార్థించవలను? సమస్య, దేవుని కుమారుని నిరాశలకు నెట్టివేస్తే నీ సంగతి నా సంగతి ఏంటి? నిరాశతో మనం కేకలు వేయవలసి ఉన్నది. ఈ కడవర దినాల్లో దేవుడు మనకెంతగానో మనకు బయలుపరుచుకుంటాడు. ఆయన యొక్క గొప్ప సూచికల వలన, బలము వలన మళ్ళా నిరాశలోనికి తీసుకుని వస్తాడు. అవునా? ఆ స్వస్థత రాయుద్దకు చెరుటకు, ఆయన ఇష్టత మనల్ని స్వస్థపరిచి రక్షించుటకు, ఆయన నిండే నిస్మూహలోనికి నిరాశలోనికి మనల్ని తూసివేస్తాడు. అవునా? రెట్రోసు సంస్థాపక చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క ముని మనుమరాలు, ఆమె విషయం చూడు. పుస్తకంలో ఆమె బొమ్మను చూసినట్లయితే 30 పౌండ్లు మాత్రమే బరువు కలిగి ఉన్నది. క్యాన్సర్ ఆమెను తినివేసినది. ఆమెను ఆఫ్రికా నుండి ఇంగ్లాండ్ లోనికి లండన్ కు తీసుకుని వచ్చారు. అంతటి నిరాశలో ఆమె ఉన్నప్పుడు సహోదరి బోస్వెత్, మేము ఆఫ్రికాకు రాలేకున్నాం అని ఆమెకు తెలియచేస్తూ తిరిగి ఉత్తరం రాశాడు. ఆమె తిరిగి దాది ద్వారా ఉత్తరం రాస్తూ, నేను కదలలేకున్నాను, నేను చేయలేనని తెలియచేసింది. పటములు కాన్పించినది, మీరు ఆ పటమును చూశారు. దానిపై కేవలం చిన్న ముక్క మాత్రం పెట్టి ఉన్నాం, దాని చుట్టూ చిన్న తాడు మాత్రం చుట్టి పెడవున్నది. బహుశా ఒకరు విమర్శించడం కోసం పుస్తకంలో పెట్టి ఉంచారు. ఆమె శరీరం అంతా చాలా ఎక్కువగా కాన్పిస్తుంది. ఇక్కడ ఆమె చుట్టూ చిన్న వస్తువు చుట్టి ఉంచాం. ఆమె వెనకాల భాగానికి చిన్న రుమాలు చుట్టి ఉంచాం. అయితే పైన మాత్రం ఏమీ లేదు. అయితే చిన్న కాగితం దాని పైన పెట్టి దాన్ని పటము తీద్దాం అనుకున్నాం. కాగితంలో ఆ పటం ఉంచడం వలన ప్రజలు నన్ను విమర్శించడుకున్నలాగన అపార్థం చేసుకునే వివిధ భావాలు గలవారు ఆ పటాన్ని ఉంచాను వారు అపార్థం చేసుకోకుండా రీతిగా. తరువాత వైద్యుడు ఆమె కదలలేకున్నదని తెలియజేసినప్పుడు నేను ఇంగ్లాండ్ దర్శించబోతున్నానని ఆమె తెలుసుకుని వారు ఆమెను దుర్లించే బండిలో పెట్టి ఇంగ్లాండ్ లోని లండన్ కు వచ్చినట్లుగా ఆమెను ముట్టుగట్టారు. బకింగ్హామ్ ప్యాలెస్ కి ఆమె రాకముందే ఆమెను ప్రార్థించిన కొరకై రక్షణ భటిని ముందుగా పంపారు. ఆమె నాతో మాట్లాడినంతగా క్షీణించిపోయింది. ఆమె చేతులెత్తి వారు నా ముందుంచారు. మీరు కొంతమంది సైనికులు లండన్ లో ఉన్నారు, అది ఎలాగుంటుందో మీకు తెలుసు. అది ఎంతో పొగ మంచు కమ్ముకుని ఉంటున్నది. నేనిక్కడ కిటికీ ప్రక్కన మోకరించున్నాను. కన్నీళ్లు కారిపోతున్నవి. ఆ కన్నీళ్ళు అలా కరటానికి ఎక్కడి నుంచి ఆ తేమ ఆమెకు వచ్చినదో నాకు తెలియదు. ఆమె కేవలము అది కేవలం ఎముకలు, చర్మం కప్పబడి ఉన్నది. కాళ్ళు మరొకటి తొడల పైభాగాల వరకు రెండు మూడు అంగుళాల చుట్టుకొలతో ఉన్నట్లు నాకు కనిపించింది. ఆమె నరాలు తెగిపోయేవి. ఆమె ఏ విధంగా బ్రతుకుతుందో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమె పటాన్ని చూద్దాం. పడక ప్రక్క నేను మోకరించాను. ఆమె నిరాశలో ఉండిపోయినది. నేను రగల్లో లేదు అని ఎలాగైతే నేను వారు ఆమెను తీసుకుచొచ్చుకునే సిద్ధంగా ఉన్నారు. నేను ఇక్కడికి చేరుకున్నాను. నా హృదయంలో రక్తసిక్తమైపోయినది. ఆ చనిపోతున్న ఆ చిన్న జీవి కోసం, ఆ అమాయక విశ్వాసి కోసం నా నిండు హృదయంతో నేను మనస్సారా ప్రార్థించాను. నేను ప్రార్థించడానికి మొదలు పెట్టగానే ఒక చిన్న పావుర ముగ్గువ ఎగిరి వచ్చి కిటికీలోనే రాలింది. కో అని అరుస్తూ ముందుకొచ్చింది. అది పెంపుడు పావురు కదా అని నేను అనుకున్నాను. నేను ఒక గంట గంట ఎక్కువసేపు ఇంగ్లాండ్ లో లేను. అప్పుడే విమానాశ్రయం దగ్గర నుండి వచ్చాను. అది పెంపుడు పక్షి అని అనుకున్నాను. నేను నిలబడి ఆమెన్ అని చెప్పగానే అది ఎగిరిపోయినది. ఆ పావురపు కూత విన్నారా అని సహోదరులు నేను అడిగాను. ఆ పావురం దాని కూత అర్థమేంటో అని నేను అడగగానే దాని గురించి వారు మాట్లాడుకోవటం ఆరంభించారు. అది వచ్చి హోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు బ్రతుకుతావు, నీవు చావు అని దాని అర్థం. ఆమె ఈనాడు బ్రతికి ఉన్నది. అందుకని నిరాశ, బ్రతుకుతానా చచ్చిపోతానా అనే నిరాశ ఆ స్త్రీని తరిమినది, తరిమివేసినది. నిరాశ దాన్ని ఏర్పాటు చేసినది. నేను వచ్చి సమయంలోనే ఆమె చేరుకున్నది అక్కడికి. యెహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు అనే తెలుపుడు కొరకై దేవుని ఎదురుని వచ్చిన ఒక గురుతుగా ఆయన ఒక పౌరాన్ని పంపించాడు. నిరాశ అరిజోనా ఉందని, ఫీనిక్స్ నుండి ఒక సహోదరి హోటీ వాల్డ్రాప్ నా మొదటి కుడికలో ప్రక్క నుండి నడుచుకుంటూ వచ్చింది. గుండెల్లో కాన్సర్ జబ్బుతూ ఉంటే తన భర్త ఇంకొన్ని నిత్యం తన కాపలా చూచే ఆయన ఆమెను తీసుకుని వచ్చాడు. ఆమె కూటానికి వచ్చిన తన మనసులో నేర్చుకున్నది. అయితే గాలి పీల్చేంతగా ఆమె గాలి పీల్చలేనంతగా నీరసించిపోయింది. క్యాన్సర్ ఆమె తినివేడి ద్వారా ఆమె గుండెలోని రక్తం కరుతుంది. గుండె క్యాన్సర్ జబ్బు అది. అది 1920 క్రితం జరిగినది, 1947 జరిగినది. నేను ఈ వరుసలలో చనిపోతానా చనిపోతాను, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని తన నిత్యము కాపలా చూచే తన భర్తతో ఆమె చెప్పినది. నిరాశ ఆమె స్పృహ కోల్పోయినది. ఆమె చనిపోయిందని అనుకోవడం లేదు. అలాగని ఆమె చెప్పినది. బహుశా కావచ్చునేమో, బహుశా ఈ టేప్ ఆమె వినవచ్చును. అవునా, ఆమె చనిపోయిందని ఆమె చెప్పింది. నాకైతే తెలియదు. వారు చెప్పారు ఒక చనిపోయిన స్త్రీని వరుసలో తీసుకుని వస్తున్నారు అని చెప్పారు. ఆ స్త్రీని తీసుకుని వచ్చినప్పటికీ ఆమెలో ప్రాణం లేదు. ఆమెను ఇక్కడికి తీసుకుని రాగానే ప్రభు వాక్యం వచ్చినది. నేను వెళ్లి ఆమె పైన చేతులు పెట్టాను. ఆమె లేచి ఇంటికి వెళ్లిపోయినది నడుచుకుంటూ. ఇది 18 సంవత్సరాల క్రితం జరిగినది. ఆమె గుండెల్లో ఎంతో ఆరోగ్యంగా ఉన్నది. నేను ట్యూషన్ కు చేరుకున్న తర్వాత ఆమె ఇక్కడికి ఉంటున్నది. నిరాశ, నేను దారిలో చనిపోయినా పర్వాలేదు, నన్ను ఇక్కడ తీసుకుని పోండి. ఆయన ఇతరులు స్వస్థపరిచాడు, నన్ను స్వస్థపరుస్తాడు, ఇష్టతతోనే చేస్తాడు. ఏదినానా ఆతృతతోనూ ప్రేమతోనూ మన హృదయాలు నింపబడు కాక, మరికొంత అయిపోతే అది ఎంతో అలస్యమైపోతున్నది. ఒరియా ఒకప్పుడు ఒక చిన్న కుమార్తెని కలిగి ఉన్నాడు. అతడు మధ్యస్థ విశ్వాసి. అతడు యేసునందు విశ్వాసం ఉంచాడు, కానీ ఒప్పుకోటానికి భయపడుతున్నాడు, ఎందుకంటే అతని సమాజం అందరి నుండి వెలివేస్తారు వారు. అయితే ఒక ఉదయం వేళ వైద్యుడు వచ్చి ఇప్పుడు ఆమె చనిపోతుందని చెప్పాడు. నిరాశ అల్లుకుపోయినది. అతడు తన యొక్క స్థానాన్ని బట్టి యేసును ఎదుర్కొనలేకపోయాడు, ఎందుకంటే ఒక యాజకునిగా తన యొక్క స్థానాన్ని అతను పోగొట్టుకుంటాడు కాబట్టి. అయితే నేను చెప్తున్నాను, అత్యవసర పరిస్థితి అతనిపై వచ్చినప్పటికీ అది అతన్ని రాశిలోకి నెట్టివేసినది. అతడు తన యొక్క చిన్న బోధకుని వస్త్రము కొరకు, తలపాగా కొరకు వెతుక్కున్నాడని నేను చూస్తున్నాను. పెట్టుకున్నాడు తర్వాత ఇక్కడ నెట్టుకుంటూ ప్రజల్లోండి వచ్చాడు. ఎక్కడైతే ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టినదో అక్కడే వారంతా కేకలు వేస్తున్నారు. అయితే అతడు లోపలికి వెళ్లి, నా చిన్న కుమార్తె చావు సిద్ధంగా ఉన్నదని చెప్పాడు. బోధకుడా, బోధకుడా, నా చిన్న కుమార్తె మరణావస్థలో ఉన్నది, నీవు ఇప్పుడు వచ్చి ఆమె పైన చేతులుంచితే ఆమె బ్రతుకుతున్నది అని అన్నాడు. అయ్యయ్యో, నిరాశలు కొన్ని కొన్ని సార్లు నిన్ను కార్యాలను చేయిస్తుంటవి, అవి నిన్ను కార్యదీక్షితునిగా చేస్తవి. అతని కుమార్తె నిరాశ ద్వారా స్వస్థత పొందినది. రక్తస్రావ రోగిని స్త్రీ నిరాశపడినట్లుగా మనం నిరాశపడదాం. ఆమెకున్న ధనమంతా ఆమె వైద్యుల వల్ల ఖర్చుబడి అయినప్పటికీ ఆమె సహాయం పొందలేదని బైబిల్ చెప్తున్నది. స్త్రీ ఋతుక్రమం ఉన్నప్పుడు అది ఆమెకు మొదలై రక్తం కారిపోతూ అది ఆగిపోలేదు. బహుశా వారు తమ యొక్క పొలాలను అమ్మి ఉండవచ్చు, కంచరగాడిదలను గుర్రాలను కూడా అమ్మి ఉండవచ్చు, అయితే అది ఆమెకు ఉపయుక్తం కాలేదు. ఆమె యొక్క పూజారులు అలాంటివి చేయవద్దని చెప్పి ఉండవచ్చును. అయితే ఒక రోజు ఆమె పైన క్రిందికి చూస్తున్నది. ఆమెకి ఎక్కడైతే పొలములదో దాని ప్రక్కన చెరువు ఒడ్డున ఆమె నివసిస్తూ ఉండేది. అక్కడ తోడ దగ్గర చాలా మంది ప్రజలు ఒక మనిషిని చుట్టూ గుంపు చేరి, అదేంటి అని చెప్పుకుంటున్నారు. ఆయన నదిలేని యేసు అని వారు అనుకుంటున్నారు. నిరాశ చేరుకున్నది. ఆమె అనుకుంటున్నది, నేను నీచమైన వారిలో ఒకదానను, అయితే నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్లయితే నేను స్వస్థత పొందుకుంటున్నాను అని అంటున్నది. ఆమె ప్రతి విమర్శకుని ప్రతి దాని దాటి వెళ్లిపోయినది. చిట్టు చివరికి గమ్యం చేరుకున్నది. నిరాశలో ఆయన వస్త్రం ముట్టినది. ఆయన వెనక్కి తిరిగి, నన్ను ముట్టినది ఎవరు అని అడిగాడు. అందరూ, మేము కాదు ముట్టింది అని అన్నారు. అయితే ఆయన చుట్టూరా చూశాడు. ఆయన గొప్పదైన దేవుని వరముతో ఉన్నాడు. ఆయన దేవుడు ఆయన చిన్న స్త్రీని కనుగొని ఆమె రక్తస్రావం తగ్గిపోయినదని చెప్పాడు. నిరాశమైనటువంటి దాని చేటు కొరకై తరిమి వేసినది. దక్షిణ దేశపు రాణి నడిపించిన దీన్ని దాసయే సలముల ద్వారా దేవుని యొక్క వరము కార్య నిర్వహణ అవుతుందని ఆమె విన్నది. నిరాశ అక్కడ ఆమెను నడిపించినది. నిరాశ అని మానవులైన నీకు నాకు కలుగుతున్నది. నీకు నాకు ఇలాంటి వ్యత్యాసం లేదు. మనకున్న రీతి కానీ వారికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నవి. వారు తింటారు, త్రాగుతారు, జీవిస్తారు, చనిపోతారు. మనవలే, వారు మానవులు. ఆమె తన రాజ్యాన్ని విడిచి వెళ్ళినంతగా నిరాశ అంతగా ఆమెను తరిమి వేసినది. సహారా ఎడలిలో ఆమె 40 దినాల ఒంటల పైన ప్రయాణములో ఇస్మాయిలు ఆమెను బందిపోడు చేస్తారనే విషయాన్ని ఆమె నిరాశ చేత మరిచిపోయినది. నిరాశ ఎలాగైతేనేం ఆమె వెళ్లిపోయినది. ఆమె ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆమె ఏమి తెలుసుకోవాలని సలోమోను ద్వారా ఆశించిందో అది అతనికి మరుగు చేయబడలేదు. నిరాశ యేసు చెప్పాడు, తీర్పు దిన ఆమె లేచి ఈ తరం వారిపై నేరారోపణ చేయనని చెప్పాడు, ఎందుకంటే సలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి. ముగింపుగా అనేది చెప్తాను, కొద్ది కాలం క్రితం మెక్సికోలో నిరాశలో ఉన్నటువంటి ఒకటి నేను చూశాను. నేనప్పుడే వేదికలకు వచ్చాను. ఒక పెద్ద ఆట స్థలం అది. ప్రజలు ఉదయం 9 గంటల నుండి వేచి ఉన్నారు. అది రాత్రి 10 గంటలైనది. అంతకు ముందు రాత్రి నిన్ను సంపూర్తిగా 30 సంవత్సరాల ఉండి గుడ్డివాడిన ఒకడు తాను చూపు పొందుకున్నాడు. తాక్షమిస్తూ పట్టణమంతా ఆ రోజు తిరిగాడతడు. అంత ఎత్తున 30-40 గజాల పొడుగున పాత బట్టలు, దుప్పట్లు అక్కడ పెట్టబడి ఉన్నవి. సుమారు 40-50 వేల ప్రజలక్కడ ఉన్నారు. వారికి ఉన్న పాత దుప్పట్లు, టోపీలు అవన్నీ వారేమి కలిగి ఉన్నారో అని అనుకున్నాను. వర్షం కురుస్తూ ఉన్నది. అక్కడ గోడకు అడ్డంగా ఒక తడు కట్టారు. నేను వేదిక పైన ఉన్నాను. ఇక్కడ కూర్చున్న ఆ మనుషుడు కొద్ది నిమిషాల క్రితం అతడు అతని కుమార్తె మెక్సికో నుండి వచ్చి సహోదరు ఆర్మెంట్ తో మాట్లాడారు. ఇక్కడ అతను మాకు జ్ఞప్తి ఉన్నాడు. ఈ రాత్రి మహిమలో అతడు ఉన్నాడు. సహోదరు ఆర్మెంట్ అక్కడి నుండి తన ఓవర్ కోట్ తీసివేసి జాక్ వణికిపోతున్నాడు కాబట్టి అది అతనికిచ్చాడు. వర్షములో నిలబడి మెక్సికోలో ఆ చలి వర్షంలో దక్షిణాది వారు గడ్డగట్టుకుని పోతారు. అక్కడ అతను నిలబడ్డాడు. నా కుమారుడైన బిల్లీపాల్ నా దగ్గరికి వచ్చి నాతో ఇలా అన్నాడు, నానా నీవు ఒకటి చేయవలసి ఉంటుంది. అక్కడ ఒక మెక్సికో స్త్రీ ఉదయం చనిపోయిన ఒక బిడ్డను తీసుకుని వచ్చినది. వరుసలో ఆమె నుంచుకు తగినంత కాపలాదారు నా యుద్ధం లేరు అని చెప్పాడు. ఆ గుడ్డివాడి మీద చేతులుంచితే అతనికి చూపు కలిగినట్లయితే ఆ చచ్చిపోయిన బిడ్డ మీద చేతులుంచితే ప్రాణం వస్తుంది దానికి. ఆమె ఒక కత్తోలిక్ స్త్రీ. ఆమెను వెనుకకు పంపించలేకపోయారు వారు. సహోదరు ఎస్పినోజో ఇంకా తల్లిదండ్రులు ఆమెతో చెప్పారు, ఇక ప్రార్థన కార్డులు మా వద్ద లేవు, ఇంకొక రాత్రి వరకు నీవు వేచి ఉండాలి అని చెప్పారు. ఆమె చెప్పినది, మా బిడ్డ చనిపోయాడు, ఉదయం చనిపోయినది, నేనెక్కడికి చేరవలసినదే అని అంటున్నది. ప్రార్థన కార్డు ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆమె వచ్చినది. 300 మంది కాపలదారులు వారు అక్కడ ఉంచారు. వారి కోళ్ళ కిందుగా ఆమె వెళ్లింది. వారి వీపులు పైగా దుక్కుంటూ వెళ్లిపోయినది. ఈ బిడ్డను తీసుకుని పరిగెత్తుతూ వారి మధ్యనే పడిపోయినది. ఇటువంటి విచ్చేస్తలు ఆమెకు అధూరా లేదు. ఆమె చేరుకోవడానికి ఆమె ప్రయత్నం చేసినది. ఆమె నిరాశలు ఉండిపోయినది. చూపు ఇచ్చిన దేవుడు ప్రాణము కూడా ఇవ్వగలడు అని దేవుడు ఆమెతో మాట్లాడి ఉండవచ్చును. ఆమె ఎంతో నిరాశ పడిపోయినది. ఆమెలో ఒకటి మంటెత్తిపోయినది. అలాంటి నిరాశతో ఉన్నటువంటి ఓ వ్యాధిగ్రస్తున్న ప్రజలారా, కొద్ది నిమిషాలు ఆ మంట మీలో ఉన్నట్లయితే ఏమి జరుగుతుందో గమనించండి. ఆ కృతమ రాత్రి ఆ చిన్న బిడ్డకి స్వస్థతనివ్వగల దేవుడు, క్యాన్సర్ తో ఉన్న ఆ స్త్రీకి స్వస్థతనిచ్చిన దేవుడు, మిస్టర్ ఫ్లోరెన్స్ నైటింగేల్ కు స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు, ఈ మనిషికి స్వస్థత చేయగలడు, 1000 మందికి స్వస్థత చేయగలడు. నిరాక్షేపం లేని రుజువుతో ఆయన చనిపోయిన వారిని బ్రతికించాడు, రోగులు స్వస్థపరిచాడు, అనేక మందికి అలాగే చేశాడు. ఆయన దేవుడైతే చేయగలడు. ఆయన నిన్నటి దినాన దేవుడే ఈ దినాన దేవుడై ఉన్నాడు. నిరాశ చెందు. ఆ తర్వాత ఒకటి జరుగుడు నీవు చూస్తావు. ఆ తర్వాత ఆ నిరాశలో ఆమె ఎంతో తొందరపడుతున్నది. నేను సోదరు జాక్మూర్తో చెప్పాను, ఆమె ఎవరు నాకు తెలియదు, ఆమె నేను చూడలేదు, ఈ వేదిక వద్ద ఎవరున్నది ఆమెకు తెలియదు. ఆ బలహీనురాలి కథలిక్ స్త్రీ ఒక ఇంగ్లీష్ ముక్క కూడా మాట్లాడలేదు. కాబట్టి అది అది అని ఆమెకి ఎలాగో తెలుసు. నేను చెప్పాను, క్రిందకు వెళ్లి ఆ చిన్న బిడ్డ కొరకు ప్రార్థించు, అది ఆమెకు సంతృప్తి కలిగిస్తున్నది, ఆమె వెళ్లిపోతుంది అని నేను అన్నాను. అది కారణం కాదు అని చెప్పారు. అది ఆపలేని గర్జన వంటిది. ఎక్కడ ఆమె ఎగురుతున్నది. ప్రతి ఒక్కరూ అరుస్తున్నారు. వారి భుజాలపైకి ఎక్కి పరిగెత్తుతూ వారి మధ్య పడిపోయినది. ఆ ముందుకు కొన్ని అడుగులు వేయగలరు. ఆమెను వెనుక్కులాగడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె వారి కాళ్ల మధ్యకు బిడ్డను పట్టుకుని వచ్చినది. కాపలాదారులను అందరినీ తబ్బిబులు చేసినది. ఎటువంటి అరమరిక లేక ఆమె అక్కడికి చేరుకున్నది. ఆమె అక్కడికి చేరవలసి ఉంటున్నది. అదేమైనప్పటికీ ఎటువంటి అవాంతరాలను కలుగు చేయలేదు. ఆమె అక్కడికి చేరుకోవాలి. ఇది సునీమిరణకు ఆ స్త్రీ కథవలే లేదా? 3500 సంవత్సరాల క్రితం జరిగినది. అది 3-4 సంవత్సరాల క్రితం జరిగినది. చూశారా, రాత్రి కూడా అదే అవుతున్నది. అలాంటి నిరాశ ఎదురవునప్పుడు నీకు కావలసింది ఏదో నీవు కొరుతూ ఆ యుద్ధ భూమిలో ప్రేమ విశ్వాసాలు ఉంచినట్లయితే, ఎందుకంటే నీవు దాన్ని పొందుతావని దేవుని యొక్క వాగ్దానం ఉన్నది కాబట్టి. అది నిజంగా సత్యమైన విషయం. నేను అలా తిరిగాను. అక్కడ దైవ సేవకుడు లేక సువార్తికుడు, ఆ స్త్రీ నిమిత్తం నేను బాధపడ్డాను, నేను తిరిగాను. అయితే అక్కడ నిరాశ కల్పించలేదు. చూశారా, నేను తిరిగి ఇలా తలంచాను, సోదరు జాక్మూర్ ప్రార్థిస్తాడు సరిపోతుంది అని అనుకున్నాను. నేను చుట్టూ తిరిగాను. నేనప్పుడు ఒక దర్శనాన్ని చూశాను. ఒక చిన్న నల్లటి ముఖముతో చిన్న బిడ్డ కూర్చుంటాం నేను చూశాను. మెక్సికో బిడ్డ బోసినోటితో కనిపించాడు. అక్కడ కూర్చుని నా వైపు చూచి నవ్వుతున్నాడు. ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగు అని నేను అన్నాను. ఆమె యొక్క నిరాశ పరిశుద్ధాత్మనే పంపించి నా ఆలోచన మార్చినది. నా కళ్ళను మార్చి ఆ బిడ్డ కూర్చునుంటాము నాకు చూయించినది. అది ఆత్మను తిరిగి పంపించినది. నేను చెప్పాను, ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగు అంటూ బిడ్డను నా ఎదుకు తీసుకురా అని చెప్పాను. ఇక్కడ ఆమె నీలి తెలుపు రంగులతో ఉన్న తడిచిన దుప్పటితోనూ ఆ పొడవులున్న చచ్చిన బిడ్డను పెట్టుకుని ఆమె వచ్చినది. ఆమె చేతిలో సిలువనో లేక దండనో పెట్టుకుని శుభం మరియా అని చెప్పేవారి వలె వచ్చి పడిపోయినది. అలా ఉంచేసాయి, అది అవసరం లేదు అని ఆమెతో చెప్పాను. నేను ఎక్కడ ఉన్నానో అక్కడ దగ్గరగా ఆమె వచ్చినది. పాద్రే అని పెద్దగా కేకి పెట్టినది. దాని అర్థం తండ్రి అని. అది చెప్పవద్దు, అది చెప్పవద్దు, నీవు నమ్ముతున్నావా అని నేను అడిగాను. స్పానిష్ భాషలో ఆమె నమ్ముతున్నదని అతడు చెప్పాడు. అవును, ఆమె నమ్మినది. నీవెలాగూ నమ్ముతావు అని అతడు అడిగాడు. ఆ వృద్ధుడు ఆ మనిషికి దేవుడు కండ్ల చూపు దయచేసినట్లయితే నా బిడ్డకు కూడా ఆయన ప్రాణము దయచేయగలడు అని అని ఆమె చెప్పినది. ఆమేన్. నిరాశ ఆమెను అక్కడికి నెట్టుకుని వచ్చినది. నా వల్ల ఏమొక్కటే లేదు, కేవలం దర్శనం మాత్రమే నేను చూశాను. నేను చెప్పాను, ప్రభుయేసు ఆ చిన్న బిడ్డ గుర్తి నేను దర్శనం చూశాను, అది ఇదే కావచ్చును. ఆ సమయానికి అతడు కాళ్ళు తన్నుకుంటూ బ్యాక్ అని అంటున్నాడు. ఆమెతో కలిసి డాక్టర్ వద్దకు వెళ్ళు, ఆ బిడ్డ చనిపోయాడు అని వ్రాతపూర్వకమైన ఒక వివరణ తీసుకోమని నేను చెప్పాను. వైద్యుడి వివరణ వ్రాసి ఇచ్చాడు. ఇలాగన ఈ ఉదయం 9 గంటలకు నా ఆఫీస్ లో ఆ బిడ్డ గుండె ఆగిపోయి ఊపిరాడక నెమోనియా జబ్బుతో చనిపోయాడు అని వైద్యుడి వివరణ ఇచ్చాడు. ఓహో, ఈ రాత్రి మెక్సికోలో ఆ బిడ్డ నేను ఎరగంత వరకు బ్రతికి ఉన్నాడు. అందుకని ఆ చిన్న తల్లిలో ఆ నిరాశ కురుకుపోయి గ్రిడ్డి వారికి నేత్రాలు తెరిచిన దేవుడు చచ్చిపోయిన తన బిడ్డను లేపగలని ఎదిగి ఆమె బిడ్డ కొరకు కేకలు వేసినది. నిరాశ, నీ పూర్ణ హృదయంతో నీవు నన్ను వెతకడేలా అప్పుడు నేను నీ మొర్ర విందును. చూశారా, దేవుని రాజ్యం ధర్మశాస్త్రంలో ప్రవక్తలను యెహోవా వరకు ఉండేది. అప్పటి నుండి దేవుని రాజ్యం ప్రకటించబడుతున్నది. మనుషులు అందులోకి బలవంతంగా తొచ్చుకుని వెళ్తున్నారు. నివేదన నిలబడి చొక్కాయ పట్టుకుని పైకి లాగు ప్రభువా, లోనికి నెట్టు అని చెప్పవద్దు అని చెప్పవద్దు. నీవు బలవంతంగా అందులోనికి తొచ్చుకో. జీవ మరణముల మధ్య నీవు నిరాశపడు. ఒక స్త్రీని గురించి తలస్తున్నాను కనుక నాకు ఇంకొక కథ కొరకు సమయమున్నదా? ఏ విధంగా ఆ అమ్మాయి దారి తప్పి మరలా తిరిగి క్రొత్త పుట్టలో ఆరంభించినదో చెప్తాను. ఆమె ఇలా నిలబడి చెప్పినది, నేను బాగానే ఉన్నానని అనుకుంటున్నాను. నే అన్నాను, లేదు లేదు అక్కడ నిలబడు అని అన్నాను. అయితే ప్రథమంగా ఏమి జరిగిందో తెలుసా? చిన్న చిన్న మాటలతో ప్రార్థన ఆరంభించి నేరుగా దాన్ని పెద్ద చేసింది. అది తర్వాత ఆమె నిరాశపడిపోయినది. ఓహో దేవా, నన్ను రక్షించు అని అడిగినది. మద్యపానాలు మొదలగినవి, బాగు చేయలేకపోయినవి, ఇంకేది బాగు చేయలేకపోయినది. అయితే ఆ పెద్ద నల్లకళ్ళు నా వైపు చుచ్చునేవి. ఆమె చెక్కిళ్లపై నుండి కన్నీరు కారుతున్నది. ఆమె చెప్పినది, ఏదో జరిగినది అని అన్నది. అవునా? అవునండి, ఏదో జరిగినది. ఆమె నిరాశపడిపోవలసి ఉన్నది. జీవ మరణాల మధ్య దీన్ని గురించి నిరాశపడదాం మనం. నీవు నిరాశ చెందకపోతే ఇక్కడికి రావద్దు. నీవు నిరాశ చెందావా, ఇక్కడికి వచ్చి గమనించు. నీవెంత త్వరగా ఇక్కడికి వస్తావో అంత త్వరగా నీవు అది పొందుకుంటావు. ప్రార్థించుకుందాము. నిరాశలో దేవుని రాజ్యం కొరకు కనిపెట్టు, అది నీ మీదకి వస్తుంది. మా యొక్క పరలోకపు తండ్రి, యేసు నామములను అడుగుతున్నాను. ప్రభువా, మా ఇలా జాలి చూపండి, మాలో నిరాశను చేకూర్చండి. ఓ ప్రభువైన దేవా, మా ఇళ్ళ కనికరము చూపండి. నిరాశ హృదయముతో ఈ రాత్రి ప్రజలు నిన్ను వెతుకుదురు కాకయని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీరు ఇక్కడ ఉన్నారని మాకు తెలుసు. నీవు నిన్న నేడు యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నావు. ఇక్కడున్న అనేకులు ఎవరైతే గుర్తు కలిగి ఉన్నారో అలాంటి వారు మరణముల నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. వారు పాతలోక జీవితం నుండి నూతనత్వానికి మార్పు చెందారు. వారు దాన్ని కలిగి ఉన్నారు. రక్తం పోయబడి ఉన్నది. దేవా, ఒక గుర్తు సూచనను వారికి దయచేయండి. వారు తమ హస్తాల్లోకి ఆ గుర్తులు తీసుకుందరు కాక. నేను దేవుని చేత కొనబడిన వస్తువునని వ్యాధిగ్రస్తులు చెప్పుదురు కాక. నేను క్రీస్తులో ఉన్నాను, ఆయనలో ఎటువంటి వ్యాధి లేదని చెప్పుదురు కాక. నేను క్రీస్తులో ఉన్నాను, ఆయనలో ఏ పాపము లేదని చెప్పుదురు కాక. నేను క్రీస్తులో ఉన్నాను, ఆయనలో ఎటువంటి అవిశ్వాసం లేదని చెప్పుదురు కాక. సతాను చెప్పిన దానిని గద్దిస్తున్నాను. నా అతిక్రమ నిమిత్తమై ఆయన గాయపరచబడిను, నా దోషము నిమిత్తమై ఆయన లెక్కొట్టబడిను, సమాధార్థమైన శిక్ష ఆయన మీద పడిను, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది అను నా గుర్తును నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ గుర్తును పట్టుకున్నాను. దేవుడు నన్ను గుర్తించాడని ఆ ఉద్దేశం కొరకు వ్యక్తి ఎగువ ఆయన ప్రభుని యేసు అన్న వ్యక్తి రక్తపు చేత కొనబడితని నేను ఆయన మరణము గుర్తును నా చేత పట్టుకున్నాను. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు, నేను ఆయన వాడును, ఆయన నావాడు. ఈ రాత్రి నుండి నేను దేవుని నమ్మితని. నేను అక్కడికి చేరుకున్నప్పుడే అవన్నీ జరిగించబడినవని నిశ్చయమైన విశ్వాసంతో నేను వెళ్తాను. ఎందుకంటే ఆయన నోటి నుండి పలుకబడిన ఆఖరి మాటలు ఇవి, వారు రోగుల పైన చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ప్రభువా, దాన్ని దయచేయండి, నిరాశ చేకురును కాక. యేసు నామమున అడుగుచున్నాను, ఆమేన్.
I do believe that Jesus heals me now. Oh, I can, I will, I do believe, I can, I will, I
do believe. నేను తీర్మానించుకుంటున్నాను, మీరు దాన్ని నమ్ముతున్నారా? నేను తీర్మానం చేసుకున్నాను, నేను నిశ్చయించుకున్నాను. దేవుని కృప చేత అది నన్ను తాకే వరకు నేను దాన్ని నిలుపు చేయనని నిశ్చయం చేసుకున్నాను. నా మీద చేతులు పెట్టించుకుంటుకై నేను ఇక్కడికి వెళ్తున్నాను. దేవుడెప్పుడు మనకు అపజయం ఇవ్వడు. ఆ గొప్ప వైద్యుడు ఇప్పుడు దగ్గరలో ఉన్నాడని నమ్ముతున్నాను. వాక్యాన్ని వ్రాసిన దేవుని నమ్ముతున్నాను, అర్పణ చేసిన దేవుని నమ్ముతున్నాను, ఈ రాత్రి పాపం నుండి శుద్ధీకరించిన దేవుని గుర్తు నేను నమ్ముతున్నాను. ఆ గుర్తు ఆయన సొంత ప్రాణమే ఇప్పుడు మన మధ్య ఉన్నది. యుగ పర్యంతరము నేను మీతో కూడా ఉందును. లోకం ఇక్కడ నన్ను చూడదు. కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూద్దరు. నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను, యుగ పర్యంతరము మీతో ఉంటాను. దాన్ని మీరు నమ్ముతున్నారా? నేను ఆయన నమ్మిక ఉంచుతున్నాను, ఆయన అది చేస్తాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా? మరి ఇప్పుడు నేను దాన్ని ఆరంభించిన వెంటనే దర్శనాలు నేను చూస్తున్నాను. ఆమేన్. గొప్ప గొప్ప విషయాలను తెలియచేయే ప్రభు యొక్క గొప్ప దర్శనాలు. ఆమేన్. దాన్ని మనం ఆరంభిస్తే ఈ రాత్రంతా ఇక్కడ ఉంటాం. నమ్మబోతున్నాం. మీరు నమ్ముతున్నారా? ఆమేన్. నా నిన్న హృదయంతో నేను నమ్ముతున్నాను. సహోదరి పామె వరుసలో కూర్చున్న ఆ స్త్రీ, ఆమె నాకు కృతవారు. ఆమె జార్జియా నుండి వచ్చినది. ఆమెకు స్త్రీ సంబంధమైన ఇబ్బంది ఉన్నది. దేవుడు ఆమెను బాగు చేస్తాడని ఆమె నమ్మినట్లయితే ఆయన అది చేస్తాడు. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఆమెను చూడలేదు. అయితే ఆమెకున్న బలహీనత అదే. ఆ స్త్రీ నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆమె వర్తమానం క్రితం వినదో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆమెను చూశాను. నీవు దానిని నమ్మాలి. అది వాస్తవమేనా? ఆమేన్. నీవు నమ్మినట్లయితేనే. అంతే, ఇక్కడ వెనకాల కూర్చుని ఆమె వీపు నొప్పితో ఎంతో బాధపడుతున్నది. ఆమె పేరు శ్రీమతి విజ్డమ్. నీవు నీ నిండు హృదయంతో నమ్మినట్లయితే యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు. నేను ఏనాడు నా జీవితంలో ఆమెను చూడలేదు. ఆమె బాధపడుతూ వెనకాల కూర్చుని ఉన్నది. ఆమె పసుపు రంగు వస్త్రాలు ధరించి ఉన్నది. అవునా? మంచిది. మనం ఒకరికొకరు తెలియని వారము. అవును, మంచిదండి. ఆరోగ్యవంతుడమై ఇంటికి వెళ్ళు. యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుడు కాక. ఆమేన్. ఇంకొక స్త్రీ ఇప్పుడే ఆమె పట్టుబడినది. వెనకాల ఆ వీపు నొప్పుతో ఉన్నదా? ఆమె వెనుక కూర్చుని ఉన్నది. ఆమె వీపు నొప్పుతో ఉన్నది. ఆమెకు ఒక బిడ్డ ఉన్నాడు. ఆమె తలనొప్పితో కూడా ఉంటున్నది. అవును కదా. ఆమె పేరు మిస్సెస్ పాకెట్. నీ నిర్హృదయంతో నీవు నమ్ముతున్నావా? మీ ఇద్దరిని యేసుకి స్వస్థపరుస్తాడు. ఆమేన్. మనం ఒకరికొకరు తెలియని వారము. అది నిశ్చయంగా నిజం. ఆమేన్. నీ నిర్హృదయంతో నీవు నమ్ము. ఇక్కడ మెషిగన్ నుండి వచ్చినటువంటి ఒక పెద్ద ఆయన కూర్చుని ఉన్నాడు. అతడు చెవులు నొప్పితో ఉన్నాడు. అతడు స్వరాల గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆత్మ బలహీనత అతనికి. అవునా? నీతో మాట్లాడుతున్న దేవుడా కాదా నీకు తెలియదు. నీ చెవుల్లో శబ్దాలు నీ వింటున్నావు. అది నీకు సంపూర్తిగా కృత విషయమే. అది వాస్తవమైతే నీ చేతులు పైకెత్తు. అది జరుగుతున్న విషయం. అది నేనెన్నడూ బాధపరచలేదు. యేసుక్రీస్తును స్వస్థపరుస్తాడు. మీరు ఆ మహోన్నతుడైన వైద్యుని నమ్ముతున్నారా? నేను మీతో నార్వే భాషతో మాట్లాడతాను. మీరు నార్వే భాష అర్థం చేసుకోరు. మంచిది. అది నీకెలా మాట్లాడాలో తెలిస్తే నమ్మి ఇంటికి వెళ్ళమని చెప్పు. సహోదరి, అతనెవరో నాకు తెలియదని మీకు తెలుసు. ప్రార్థన చేయించుకొనకై నార్వే నుండి ఇక్కడికి వచ్చాడు. ఆరోగ్యవంతుడిగా తిరిగి వెళ్ళు. ఆమేన్. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడి రీతిగా ఉన్నాడు. ఏంటది? అది అగ్ని స్తంభము. అది పరిశుద్ధాత్మ. అది ఆ గురుతు. యేసుక్రీస్తు జీవిస్తున్నాడని గురుతు. కాలకాలం క్రితం ఆ కార్యంలో ఆయన చెడు చూశారు. వారి తలంపులో ఆయన ఎరిగాడు. ఎందుకంటే ఆయన వాక్యము కాబట్టి. వాక్యము రెండు రోజుల కగ్గుబెట్టే వాడిగా ఉండి హృదయం యొక్క ఆలోచనలు తలంపులను ఎరిగి ఉన్నది. ఆమేన్. నీళ్లు తలుక్కుమంటాం నేను చూశాను. ఈ చిన్న యవనస్తుడు వస్తున్నప్పుడు నాయరుని భాషలో వ్రాయబడిన పుస్తకాన్ని చదివాడు, విన్నాడు. అతను అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఒక అతనితో మాట్లాడారు. అతను ఒక బాధ్యత ఉన్నాడు. అయితే అతను హృదయపూర్తిగా నమ్మినట్లయితే ప్రభుని యేసు అతని బాగు చేయబోతున్నాడు. అతను చాలా దూరం నుండి వచ్చాడు. పేద బిడ్డ నెట్టుకున్నాడని ప్రయత్నం చేశాడు. ఒక్క నిమిషం మనమంతా అతనిపై చేతులు చూద్దాం. మీరు నమ్ముతున్నారా? ఆమేన్. ఎంత అద్భుతం. ఆహా, గొప్ప వైద్యుడు సమీపంగానే ఉన్నాడు. సహోదరి వర్గం ఎక్కడ? పియానో దగ్గర. తదితర సహోదరులు, మీరు త్వరగా వచ్చి ఆ గొప్ప వైద్యుడు సమీపంగా ఉన్నాడు. జాలి గల యేసు అని పాడిన పాడుతారా? ఈ వరుసలో ఉన్నటువంటి ప్రార్థన కోరుతున్నవారు దయచేసి ఈ ప్రక్కకి రండి. ఒక సమయంలో ఒక వరుసలో అవుతున్నది. సహోదరు నెవిల్, మీరు అంగీకరిస్తే చేస్తారా? సహోదరు క్యాప్స్ ఎక్కడ? లేక పాటల నాయకుడు ఎక్కడ? సహోదరు అన్గ్రిన్ లేక సహోదరు క్యాప్స్ ఒక రండి. ఈ పాట పాడి నడిపించండి. వారిలో ఒకరైన సహోదరులు ఎక్కడ? మంచిది, మంచిదండి, బాగుంది, మంచిది. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. నిరాశ గుర్తుంచుకోనండి. నిరాశ ఏం చేస్తుందో చూసారా? నిరాశ సముద్రం యొక్క నడిభాగాన్ని నిన్ను తరుముతుంది. నిరాశ ఒక స్థానాన్ని నుండి ఇంకొక స్థానానికి నిన్ను తరుముతున్నది. నిరాశ నిన్నెక్కడికైనా తరుముతున్నది. ఒక ప్రశస్తమైన వృద్ధ తండ్రి అతని యొక్క కుమార్తె నిరాశతో రావడానికి ప్రయత్నం చేశారు. ఇంతకు వచ్చి కూర్చున్నారు. కొన్ని నిమిషాల క్రితమే పరిశుద్ధాత్మ కూడికల్లో ఈ విషయాన్ని బయలుపరిచారు. నేను ఇక్కడికి రాకముందు Jesus, great ప్రభని యేసు, నీ యొక్క దాసుని ప్రార్థన వినండి, అనుగ్రహం చూపండి ప్రభువా. మేం ప్రార్థిస్తున్న ప్రతి వారి అక్కర నీవు తీర్చమని మేము ప్రార్థిస్తున్నాము యేసు నామమున. మీరు తప్పకుండా స్వస్థత పొందుకుంటారని ఎరిగిన వారై ఎవరైతే నిరాశతో ఉన్నారో అలాంటి మీరు గత ఆదివారం రాత్రి నుండి ఈ వారంలో స్వస్థత పొందుకున్న వారు నేను ఎరిగినంత వరకు 100 బాళ్లు ఉంటారు. గమనించండి, ఆయన వస్తాడు చూడండి. ఆయన నిన్నెప్పుడూ స్వస్థపరిచాడు. ఆయన వాక్యాలు తీసుకుని వస్తాడు, దాన్ని ఆయన నిర్ధారణ చేస్తాడు, ఆయన సన్నిధిని ఆయన చూయిస్తాడు. దేవునికి ఆవుల ఎవరు ఏ కార్యాలు చేయలేరు, అది తెలుసా మీకు? అది మెస్సయ్య యొక్క సూచన. నేను మెస్సయ్యను కాదని మీకు తెలుసు, కనుక అది ఆయనే. ఇక్కడ ఆయన ప్రతిదీ మీకు రుజువు చేశాడు. అది మిమ్మల్ని నిరాశలోనికి త్రోసివేయవలసి ఉన్నది. అది ఈ స్థలమును విద్యుత్ ఉత్పత్తి చేయవలసి ఉన్నది. పిండి ముద్దుకు సరిపోవలసినట్టుగా ఉండవలసి ఉన్నది. తప్పనిసరిగా అది ప్రేమ విశ్వాసాల బహిర్గతము చేయవలసి ఉన్నది. నిరాశ హృదయలను దేవుని రాజ్యంలోనికి తరిమి వారి నిండిన హృదయంలో నమ్మునట్లుగా చేస్తున్నది. మీరంతా నమ్ముతున్నారా? ఇప్పుడు బిల్లీ మొదలగు వారు మీరు రండి, నా వైపు చూడు. చాలా కాలం నుండి నిన్ను చూడలేదు, అయితే నీవు జబ్బుగా ఉన్నావు. నీవు ఒక విధమైన విరోచనాలతో బాధపడుతున్నావు. అవును, ఆగిపోతుంది, అది నేను విడిచిపెడుతున్నది. అతను ఇక్కడ బయలుదేరినప్పటి నుండి కూడా నేను దాన్ని చూస్తున్నాను. ఏ ఒక్క విషయము దేవునికి మరుగు చేయబడలేదు. నేను చూడలేదు. కొన్ని నెలల నుండి టోనీ నేను చూడలేదు, అయితే అది అతని కుండటము నేను చూశాను. అది అతనికున్నది, ఇప్పుడు అతను అది లేదు. కళ్ళ వంచుకుందాం. ఏ ఒక్కరూ కళ్ళు తెరవద్దు, ఏ కన్ను అటు ఇటు చూడవద్దు. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. దిలీపాలు గాని సహోదరు నెవిలి కాని ఆ సమయం వచ్చినప్పుడు వరుసకు పిలుస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. మీరు పిలువబడిన తర్వాత మధ్యలో ఉన్న మీ ఎడమ చేతి వైపునకు వస్తారు. ఇక్కడున్న ఎడమ వరుస వారు మీరు పిలువబడినప్పుడు మీ ఎడమ చేతి వైపునకే వస్తారు. సహోదరు నెవిల్ మిమ్మల్ని పిలుస్తాడు. ఇక్కడ ప్రజలు వస్తున్నప్పుడు ఇక్కడున్న ఎవరైనా సహోదరులు వచ్చి వారిపై నాతో కలిసి చేతులుంచుతారా? సేవకులైన సహోదరులు, మీరు ఇష్టపడితే వచ్చి నాతో నిలబడి మీలో చేతులుంచుటకు మీరు నిజంగా ఆహ్వానించబడుతున్నారు. అది ఏదో ఇష్టముచ్చట్లుగా చేసేది కాదు. నాకే విధంగా హక్కు ఉన్నదో అలాగే మీరు హక్కును కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. ఎవరైనా నమ్మకపోతే వారిలో ఏదో పొరపాటు ఉంటున్నది. సరే, మనం అడుగుతున్న ప్రతిదాన్ని దేవుడు దయచేయునని మన నిండి హృదయంతో మనం నమ్ముదాం. నమ్మకముచ్చండి, అనుమానపడవద్దు. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి ఒకరికొకరు. బైబిల్ ఏమని చెప్తున్నది? మీ తప్పిదములు ఒకరితో ఒకరు ఒప్పుకునుడి, ఒకరికొకరు ప్రార్థించండి. వరుసల్లో వస్తున్న మీరు మీ చేతుల మిమ్మలను తాకిన వెంటనే, ఈ హస్తాల మిమ్మల్ని తాకిన వెంటనే మీరు స్వస్థత పొందారని దేవుని స్తుతిస్తూ సంతోషం కలిగి వెళ్ళండి. మంచిది, చౌదరి క్యాప్స్ పాట నడిపిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండండి. ఏసుక్రీస్తున్నామమున అతని స్వస్థత పొందుకునేలాగున అతనిపై చేతులు చూస్తున్నాము. అవునండి, ఏసుక్రీస్తున్నామమున Thank you.
Thank you.
మీరు ఆయన వాక్యానికి లోబడ్డారు కాబట్టి మీ యొక్క నిండైన హృదయముతో ముద్రించబడిన నిశ్చయంతో దేవుడు మీ విన్నపాలు వింటాడని ఎంతమంది నమ్ముతున్నారు? అది అయిపోయినది, అది ముగించబడినది, అది అయిపోయినది. మీ నిండు హృదయముతో నమ్మండి, అది పూర్తి చేయబడిన పని అని ఈ వారాన్ని కనిపెట్టండి. మీరు తిరిగి వచ్చినప్పుడు ఏమి జరిగిందో కనిపెట్టు. ప్రభుచితమైతే నేను ఈసారి తిరిగి వచ్చినప్పటికీ ఈ గదుల్లో నేను ప్రార్థించు ప్రార్థనా వరుసలు ఏర్పాటు చేస్తాను. ఆ చిన్న గదుల్లోకి వారిని తీసుకుని వెళ్తాను. అవునా? ఇప్పుడేవి తెరువుబడి ఉన్నవని అనుకుంటాను. ప్రజలందరినీ ఒక్కసారి నేను అక్కడికి తీసుకుని రాగలుగుతానో లేదు, అక్కడికి నేను రావాలని ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగా వారితో కలిసి దానిని వెదకాలనుకుంటున్నాను. ఆ సమయంలో వారితో నేను ఉంటాను. ఆ విధంగా కొనసాగిద్దాం. దేవుడు అందరినీ దీవించుగాక. మీరు ఇక్కడ ఉన్నందుకు మేమెంతగానో సంతోషిస్తున్నాము. మీరు ఇప్పుడు సహనాన్ని కోల్పోయారా? మీరు నిరాశలో ఉన్నారా? మీ నిరాశ మీ యొక్క స్వస్థత కొరకే? అదంతా ఇప్పుడు ఆగిపోయినదా? దేవుడు ఏది చేస్తున్న వాగ్దానం చేశాడో ప్రేమ విశ్వాసము నిరీక్షణతో దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తాడు. ఆ చిన్న బిడ్డల వద్ద నుండి త్రోపు కుర్చీలలో ఈ రాత్రి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వారి కొరకు నమ్ముతున్నాం. వారు చిన్న బిడ్డలు, వారు కూడా స్వస్థత పొందబోతున్నారు. వారు బాగుపడతారు. దీన్ని మీరు నమ్ముతున్నారా? ఆమేన్. వారు బాగవుతారు. వారు అలా కావాలి. దేవుడు అలా చెప్పాడు. మనం నిరాశలో ఉన్నాం, దాని నమ్మబోతున్నాం. అది జరుగుతుంది. ఇప్పుడు మన యొక్క శిబిరాలు ఒకదాని తర్వాత ఒకటి కలిసి ఉన్నవి. ఇప్పుడు ఎవరు వెళ్లపోవాలనుకుంటున్నారో వారిని పంపించి వేయబోతున్నాం. 8 నిమిషాలు తక్కువగా 10 అవుతున్నది. నా శక్తి కొద్ది నేను దాన్ని చేస్తాను. మీరు ఇక్కడ ఉన్నందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం. మీరు తిరిగి రావాలని, మాతో ఉండాలని ఆశిస్తున్నాం. మిగతా వారు మేము నిలబడిన తర్వాత మరలా తిరిగి కూర్చుందాం. అయితే ఎవరైతే వెళ్లిపోవాలనుకుంటున్నారో నిశ్శబ్దంగా వెళ్ళండి. దాని తర్వాత వెంటనే మనకు సహవాస కూటమి ఉంటున్నది. మీరు ఉండాలనుకున్నట్లయితే ఉండవచ్చు, లేకపోతే లేదు. దేవుడు మన దేవుడుగాక నా కొరకు ప్రార్థించండి, నేను మీ కొరకు ప్రార్థిస్తాను. గుర్తుంచుకోండి, రక్తము పూయబడి ఉండుట కాపాడుకోండి. దేవుని రాజ్యంలో బలవంతంగా చేరుటకు నిరాశ సహవాసంతో ఉండండి. ఆమేన్. మనం నిలబడి ఏసు నామమున మీతో తీసుకుని వెళ్ళండి అనే వీడ్కోలు పాట పడబోతున్నాం. యాత్రియుడైన సహోదరి సోదరుడా, ప్రభు నిన్ను దీవించుడుగాక అని చెప్తూ ఒకరినొకరు కరస్పర్శ చేసుకునండి. గాఢంగా, గౌరవప్రదంగా, విధేయతోనూ, క్రైస్తవ స్నేహితుల సహవాస బంధముతో సహోదరి సహోదరులుగా ఒకరినొకరు కరస్పర్శ చేసుకునండి. దేవుడి మనందరినీ కలిసి దీవించుడుగాక. అద్భుతం. అశుద్ధాత్మ దేవుని యొక్క మహాద్భుతం యొక్క ఈ సహవాస మాధుర్యము మనం మరలా కలుసుకునే వరకు ఎంతో అధికంగా ఆయనతో మనతో ఉండుగాక. ఆయన దేవుని కృప మీతో ఉండి మీ ముందున్న మరణ మార్గాలను ఛేదింపవేసి నిత్యమే ముందు యేసును చూయించులాగున మీ దారిని సరళత చేయును కాక. మీరు కదిలిపబడరు. పరలోకపు తండ్రి, ఈ కూడికను, ఉదయవేళ కూడికను, మేము చేసిన కూడికలన్నింటినీ నీకే అప్పజెప్పుతున్నాము. సమస్త మహిమా నీకు కలుగును కాక. ప్రజలను రక్షించినందుకు, స్వస్థపరిచినందుకు, మేమంతా నిరీక్షించే నీ మహాకృపను మాకిచ్చినందుకు నీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని రక్షించండి. దీని కొరకు మేమెంతగానో ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. తిరిగి మేము కలుసుకునే వరకు మాతో ఉండండి. సహవాస కొడుకులు మమ్మల్ని దర్శించండి. ప్రభువా, ఎవరైతే వారి ఇళ్లకు ప్రయాణమైపోతున్నారో వారి చక్రాలకు తోడుగా ఉండండి. ఈ లెక్కలేని సెలవులలో ఎటువంటి హాని అపాయాలు వారికి కలగకుండా వారిని నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. మంచిది, మరలా యేసు నామమును నీతో తీసుకును. తిరిగి పాడుకుందాం. అది తర్వాత ఏంటి? ఇది కూర్చుడక ముందు సహవాస కూడికకు ప్రజలు విడిచిపెట్టబడుతుండగా కొద్ది కాలం క్రితం అర్కన్సాస్ లో నేను కలిసిన దైవ సేవకులు సోహర్ బ్లైర్ ఇది కదా, నేను పొరపాటు పట్టలేదు కదా, తానే నేను కుంటున్నాను, నేను నిర్ధారణ చేయలేక ఉంటున్నాను. ఒక చిన్న బిడ్డ ప్రతిష్టకు మీరు ఈ ఉదయం ఇక్కడ ఉన్నారు. కొంచెం కాలం క్రిందటే అర్కన్సాస్ లోని హాట్ స్ప్రింగ్స్ ను నేను మిమ్మల్ని కలుసుకోలేదా? ఒకటి జరగబోతున్నదని హర్షుద్ధాత్మ దాన్ని పిలిచినది, అవును కదా? మంచిది. అప్పుడు జరిగిన దాన్ని నేను తలస్తున్నాను, అది సహోదరుడే అని నేను తలంచాను. సోదరు బ్లైర్, మీరు ఇక్కడ ఉన్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నాను. నిర్ణయించబడిన సహవాస కూడికకు దేవుడు మనల్ని దర్శించుటరీతిగా సోదరు బ్లైర్ దేవుని ప్రార్థించమని నేను అడగబోతున్నాను. సోదరు బ్లైర్ అలా చేస్తారా?
Yes, Lord.
Father, knowing that your body was broken for us.
Yes, Lord.
And your blood was shed for us.
Yes.
And Father, it's by faith in that today. It's by faith in the institution of the Lord's Supper in this hour. We fully believe, Lord.
Yes.
అవును ప్రభువా, దయచేయండి ప్రభువా. అవును ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా, అవును అవును, ఆమేన్. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ కూర్చునవచ్చును. ఇప్పుడు సహోదరి ఆర్గాన్ మీద ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగాను పాటను వాయిస్తారా? ఏం అవసరమో వాటి తీసుకునవచ్చు మీరు. సరే, ఒక క్షణం అందరం నిశ్శబ్దంగా ఉంటే ఇప్పుడు చదువుతారు. సరే సహోదరి, మంచిది. ఇక్కడున్న వాటిలో ఏదో దాన్ని మీరు వెతుక్కోవచ్చును, అదేనా? మంచి సహోదరి. సరే, సహవాస కార్యక్రమం యొక్క పద్ధతిని సహోదరు నేవిల్ చదువుతాడు. ఆ తర్వాత కాపలదారులు వస్తారు. ఎవరైనా కొత్త వారు ఉన్నట్లయితే మన వస్తున్న రీతిగా వర్ష వెంబడి వర్ష దారి వెంటి దారిలో సహవాస కార్యక్రమం కొరకు రానివ్వండి. ఇప్పుడు మీరు ధ్యానంలో ఉండండి, గుర్తుంచుకునండి, ఇస్రాయేళ్లు తమ యాత్రంతట్లో నిరాశలో భుజించారు. 40 సంవత్సరాల అంతం వరకు వారిలో ఒక్క బలహీనుడు కూడా లేడు. ఇది దైవిక స్వస్థత కూడా. సోదర నెవిల్, ప్రభు నిన్ను దీవించుడుగాక. నేను మీకు అప్పగించే దాని ప్రభు అన్న పురుతిని, ప్రభుని యేసుతో అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని ఆస్తులు చెల్లించి దాన్ని విరచి, ఇది నీకురికే నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చెడుని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చెడుని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రశ్నించదురు. కాబట్టి ఎవడ అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనేది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధేయుడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులయ్యున్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందినేలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. యేసుక్రీస్తు వారి శరీరానికి సదృశ్యంగా మృతలబడి విరువబడిన కోశర రొట్టెను నేను పట్టుకుని ఉన్నాను. ఈ చిరిగిన తెర ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి మనకు అనుమతి అనుగ్రహించబడి ఉన్నది. మా పరలోకపు తండ్రి విరువబడిన ముక్కలైన శరీరానికి సదృశ్యంగా ఈ రొట్టె తయారు చేయబడి ఉన్నది. మాలో ప్రతి ఒక్కరు అది తీసుకుంటున్నప్పుడు అక్షరార్థంగా కార్యాన్ని కలిగిందుము కాక మా యొక్క పాపాలకు క్షమాపణ పొంది అతి పరిశుద్ధ స్థలంలోనికి అంగీకారం పొంది మా భవిష్యత్తులో నీ సన్నిధులు నివసించిన కొరకై అంగీకారం పొందుదుము కాక. భూమిలో మేం బ్రతికిన దినములను నిత్యత్వంలో నిత్యము నీతోనే ఉందుము కాక. దాన్ని దయచేయడు తండ్రి. ఏ ఉద్దేశం కొరక ఏర్పాటు చేయబడిన ఈ రొట్టెను అందుకొరకై దీవించండి. యేసు నామమున ఆమేన్. బైబిల్ ఎలా చెప్తున్నది? ఆయన పాత్రను తీసుకున్నప్పుడు ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తంలోని క్రొత్త నిబంధన, ఇది మీ కొరకు చిందించబడి ఉన్నది. మనం ప్రార్థిస్తుండగా ప్రభు తన ఆశీర్వాదాలను దీని మీద కుమరించుడు కాక, ప్రభుని యేసు, నేనిక్కడ ద్రాక్షల యొక్క రక్తాన్ని ద్రాక్ష పండ్ల యొక్క రసమును పట్టుకుని ఉన్నాను. తండ్రి, ఎక్కడి నుండి ఆ గుర్తు వచ్చినదో అతి ప్రశస్త రక్తము ద్వారా మమ్మల్ని శుద్ధీకరించండి. ఇది దానికి సదృశ్యంగా ఉన్నది. తండ్రి, ఈ సూచనకై అటు దాని కొరకై నేను వందనాలు తెలుస్తున్నాను. దీనిని తినువానికి త్రాగిన వానికి నిత్య జీవము కలదని నీవు చెప్పి ఉంటే కడవరి కాలంలో వాడిని తిరిగి లేపుతానని నీవు చెప్పి ఉన్నావు. ఈ వాగ్దానం కొరకై మేము ధన్యవాదాలు తెలుస్తున్నాము. తండ్రి, మా అందరి హృదయాలను శుద్ధీకరించండి. మేము విశ్వాసం మంది యోగ్యమైనట్లుగా మాకు మేము యోగ్యులము కమని మేము ఎరుగుదాం. సంపూర్తిగా యేసుక్రీస్తు రక్తాన్ని మేము అంగీకరిస్తున్నాము కనుక విశ్వాసమందు అపజయమందము. తండ్రి, దయచేయండి. అది నిర్దేశించబడిన ఉద్దేశం కొరకై ద్రాక్షరసాన్ని శుద్ధీకరించండి. ఎవరైతే ఈ రాత్రిలో ఈ రొట్టెను తిని ఈ ద్రాక్షరసాన్ని త్రాగుతారో మా ముందున్న యాత్రకై బలం పొందుదురు కాక. ప్రభువా, దయచేయండి. వారందరూ యేసు వచ్చే వరకు నీ ఆత్మతో నింపబడి ఆరోగ్య బలములతో ఉందరు కాక. ఆమేన్.
So many people try to say, we got an original nail, we got a piece of the cross. But there were three things left: Lord's Supper, baptism, feet washing. Well, those are three orders that was left to the church. And tonight seemed to be a very special time for me. As I stood here and just watching, usually I'm constantly in prayer. But tonight, watching the different families, to see some of them families that's come here since I was a boy, preacher, stand here with sawdust floors. And some of them are new. But watching the man come with their little wives and family and see how they prefer one another and the sacredness of that, how they watch their children, see the little lady and her hands reach out and think that little hand's washed and wiped the tears in the baby's eyes. Then I've seen the families come up that I've been in their homes when they were sick and the fever children. The Lord Jesus make their children well. I see them when they had family trouble. The Lord helped me to get it smoothed out. See them happy again. And I just think hard it would be when we go to that great wedding supper. I'm so thankful that the Lord has let me be a friend to you and help you. That's what I'm here for. And I just think how long, how many years. This is about, I started preaching about 1930. And this is about 32 years for me now. 33 years I've been preaching. And all the struggles and trials, and it looks like, oh, when we come up here, it's all forgotten. You just seem like it's something about communion. It just takes all the twist out of things, taking the communion. Lord bless you. The elder now is going to read scripture for the people are certain.
And supper being ended, the devil having now put into the heart of Judas Iscariot, Simon's son, to betray him, Jesus, knowing that the Father had given all things into his hands, and that he was come from God and went to God, he riseth from supper and laid aside his garments, took a towel and girded himself. After that he poureth water into a basin and began to wash the disciples' feet and to wipe them with the towel wherewith he was girded. Then cometh he to Simon Peter, and Peter saith unto him, Lord, dost thou wash my feet? Jesus answered and said unto him, What I do thou knowest not now, but thou shalt know hereafter. Peter saith unto him, Thou shalt never wash my feet. Jesus answered him, If I wash thee not, thou hast no part with me. Simon Peter saith unto him, Lord, not my feet only, but also my hands and my head. Jesus saith to him, He that is washed needeth not save to wash his feet, but is clean everywith, and ye are clean, but not all. For he knew who should betray him, therefore said he, Ye are not all clean. So after he had washed their feet, and had taken his garments, and was set down again, he said unto them, Know ye what I have done to you? Ye call me Master and Lord, and ye say, Well, for so I am. If I then, your Lord and Master, have washed your feet, ye also ought to wash one another's feet. For I have given you an example, that ye should do as I have done to you. Verily, verily, I say unto you, the servant is not greater than his Lord, neither he that is sent greater than he that sent him. If ye know these things, happy are ye if ye do them. May the Lord bless the reading of his word. As many as will partake, the men will wash feet in this room over here, and the ladies will wash feet in the room to the left over here, in the little baptistry room. Mighty happy to see as many as would like to and can to come and participate with us in this foot washing. Shall we stand again? To those who must go, again we say we are really thankful and appreciative before God for this good day that has been such an encouragement to our heart in seeing the great and mighty presence of our God to come into our midst, to be here to encourage us and to bless us. To bow our heads together, we'll ask Brother Earl Martin if he'll dismiss the ones that needs must go.